అర్థం పొందలరాయి.
మనకు ముగ్గురు ఆచార్యులు, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు. ఈ చిన్నప్పుడు మనం పాఠాల పుస్తకాల్లో కూడా చదువుకున్నవారు ముగ్గురు ప్రథమ ఆచార్యుడు శంకరుడు, ప్రథమాచార్యుడు శంకరాచార్యుడు. ఈ అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, వీటి మూడు సిద్ధాంతాలకి మూలం ఉపనిషత్తుల్లోనే ఉంది. అంటే ఉపనిషత్తుల్లో కొన్ని మంత్రాలు తీసుకుని అద్వైత సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు, శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు. అందులో కొన్ని మంత్రాలను తీసుకుని విశిష్టాద్వైతాన్ని రామానుజులు, ద్వైత సిద్ధాంతాన్ని మధ్వాచార్యులు వారి వారి పద్ధతి ప్రకారం వారి రచనలు చేశారు. ఈ మూడు హిందూ మతంలో భాగమే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం. ముగ్గురు మనం గౌరవించదగిన వారే. మూడు సిద్ధాంతాలు మన మతానికి సంబంధించిన ముగ్గురు ఆచార్యులు మనం గౌరవించదగిన వారే. అందులో శంకరుడు ప్రథమ ఆచార్యుడు. ఆయన భారతదేశంలో ఎంతవరకు జన్మించిన మహానుభావులలో ఒకడు. ఆయన సర్వజ్ఞుడని చెప్తారు. శివుడి ఆ రూపంలో ధరించాడని మన హిందువుల యొక్క నమ్మకం. ఆ శంకరాచార్యుల వారు మనకి ఉపనిషత్తులకు భాష్యాలు రాశారు. తర్వాత స్తోత్ర గ్రంథాలు రాశారు విష్ణువు మీద, శివుడి మీద. మనం స్తోత్రం చేసుకోవడానికి, దేవతలను మనం స్తోత్రం చేసుకోవడానికి విష్ణువు మీద, శివుడి మీద, దేవి పార్వతీదేవి మీద, ఇలాగా వినాయకుడి మీద, సుబ్రహ్మణ్యుడి మీద, ఇలా మన దేవతలు మనం ఎవరినైతే దేవతలుగా ఆరాధిస్తున్నామో వాళ్ళందరి మీద స్తోత్రాలు కూడా రాశారు. తర్వాత భగవద్గీతకి, ఉపనిషత్తులకి, బ్రహ్మసూత్రాలకి భాష్యాలు రాశారు. భగవద్గీత కృష్ణుడు చెప్పింది, ఉపనిషత్తులు మనం పూర్వపు ఋషులు చెప్పినాయి, బ్రహ్మసూత్రాలు వ్యాసుడు చెప్తే ఆ మూడాటికి కూడా భాష్యాలు రాశారు. భగవద్గీతకి శంకరాచార్యుల వారు రాకముందు భగవద్గీతకు మన ప్రఖ్యాతి లేదు భారతదేశంలో. కృష్ణుడు చెప్పటం చెప్పాడు, కానీ దానికి వ్యాప్తి లేదు, ప్రఖ్యాతి లేదు. శంకరాచార్యుల వారు వచ్చి దానికి వ్యాఖ్యానం రాసి ప్రజల్లో ప్రచారం చేశారు భగవద్గీతను. మనం రమణ మహర్షి గారిని సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంశ అవతారం ఎలా చెప్పుకుంటున్నాము, అలాగే శంకరాచార్యుల వారిని శివుడి యొక్క అంశ అని చెప్తారు, రామానుజునేమో లక్ష్మణుడి యొక్క అంశ అని చెప్తారు. రామానుజుడు అంటే రాముడి యొక్క అనుజుడు. రాముడి యొక్క అనుజుడు ఎవరంటే లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడే రామానుజుడిగా ఇచ్చాడని చెప్తారు రామానుజుడు. ఈయన ఇంకా మధ్వాచార్యులు అన్నారు, ఆది భీముడు అవుతారు. ఆంజనేయ స్వామి వారి యొక్క అంశ అని చెప్తారు. మొత్తమే ముగ్గురు ఆచార్యుల్ని మనం గౌరవించదగిన వారే. అయితే ఒక్కో సిద్ధాంతం ఒకరికి నచ్చొచ్చు, కానీ ముగ్గురు కూడా మనం పూజించదగిన వారే, గౌరవించదగిన వారే. శంకరాచార్యుల వారు మూడు రకాల గ్రంథాలు రాశారు. అది ఏమిటంటే, ఒకటి భాష్య. భాష్యాలంటే ఏంటంటే భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి రాసిన ఈ భాష్య అయి సముద్రంలో ఈదినట్టు ఉంటుంది. సముద్రంలో ఈత్తి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ భాష్య గ్రంథాలు అంత లోతుగా రాశాడు. తర్వాత స్తోత్ర గ్రంథాలు అంటే దేవతల మీద స్తోత్రాలు. అంటే మనకు దేవుడు ఎంత ఇష్టం అనుకోండి, ఆ దేవుని స్తోత్రం చేసుకోవటానికి కొన్ని శ్లోకాలు రాశారు, దాన్ని స్తోత్ర గ్రంథాలు అంటారు. ఇవి ప్రకరణ గ్రంథాలు. ఈ వివేకు చూడమని ఏంటంటే ప్రకరణ గ్రంథాలు. ప్రకరణ గ్రంథాలు అంటే ఏమిటంటే, అవి ఉపనిషత్తుల్లో ఉన్న విషయం, వేదాల్లో ఉన్న విషయం మనకు బాగా అర్థం కాదు కదా, అయితే అందులో ఉన్న సారాన్ని తీసి, అందులో ఉన్న సారాన్ని మనకు అర్థమయ్యేలాగా, మనకు ప్రకటన అయ్యేలాగా రాశారు. దాన్ని ప్రకటన గ్రంథం అంటారు. ఆచార్యులు వారు మొట్టమొదటి రాసినటువంటి స్తోత్ర గ్రంథం ఏంటంటే విష్ణు సహస్రనామాలకి భాష్యం రాశారు. మొట్టమొదటి గ్రంథం కాశీలో ఆయన జీవితంలో మొట్టమొదటి రాసిన పుస్తకం ఏంటంటే విష్ణు సహస్రనామాలకి భాష. ఆయన చనిపోయే ముందు, శరీరం విడిచిపెట్టే ముందు రాసింది ఏంటంటే, చివరిలో రాసింది ఏంటంటే వివేక చూడమని. మనకి శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది. దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియటం లేదు, మన ఉండు ఆత్మ ఉందో లేదో మనకు తెలియటం లేదు. కానీ దేహం తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తున్నాయి, మనస్సు తెలుస్తుంది. ఇంద్రియాల యొక్క వాంఛలను సంతృప్తిపరుచుకుంటూ ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికల్ని సంతృప్తిపరుచుకుంటూ దేహాన్ని పోషించటమే పనిగా పెట్టుకుంటూ అది లక్ష్యంగా పెట్టుకుంటూ పని ఉండదు. కొంతమందికి ఆ దేహ పోషణే లక్ష్యం. అంటే ఏది ఆలోచించినా దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తారు. ఆ జీవితంతో ఇంద్రియాన్ని సంతృప్తిపరచుకోవడం కోసమే జీవిస్తారు. అంటే దేహాన్నే ఆత్మని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు మొసలు నోట్లో పడ్డట్టు అవుతాడు వాడు. అంటే దీని అర్థం ఏమిటంటే వాడు ఏ విధంగా మొసలిని దొంగ అనుకున్న వాడు ఏ విధంగా అయితే నది దాటలేడో, మొసలు దాటిస్తున్న నదిని దాటించలేదు. అదే దేహాన్నే ఆత్మ అనుకున్నవాడు, దేహాత్మ బుద్ధి ఎవరికైతే ఉందో, అంటే దేహాన్ని ఇంద్రియాలని సంతృప్తిపరుచుకుంటూ దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తూ దేహమే సర్వస్వం అనుకుంటూ ఎవడైతే జీవిస్తున్నాడో ఏమంటే వాడు తన హృదయంలో ఉంటుంది ఆత్మను తెలుసుకోలేడు సరికదా, సంసార ప్రవాహంలో కొట్టుకుపోతాడు, ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోతాడు, ఈ జన్మ మరణ ప్రవాహంలో చిక్కుకుపోతాడు. ఇందులో సంశయం లేదు. ఇప్పుడు మన బతుకులు కూడా అలాగ ఉన్నాయని అంటున్నారు ఆచార్యుల వారు. మనకు ఆత్మదృష్టి లేదు. ఇంద్రియాలకు సంబంధించిన భోగాలను సంతృప్తిపరచుకోవటం, ఎవరైనా మన అహంభావాన్ని కొంచెం ఉబ్బిస్తా అంటే, అంటే మన అహంభావానికి ఎవరైనా స్తోత్రం చేస్తా అంటే పొంగిపోవటం, ఎవరైనా మన విమర్శిస్తా అంటే కుంగిపోవటం, ఈ అప్స్ డౌన్స్ అహంభావానికి ఉంటాయి. అంటే ఇవన్నీ నీడలు. అసలు వస్తువును వదిలేసి నీడను పట్టుకుంటున్నాం మనం, అసలు వస్తువును వదిలేసాం నీడను పట్టుకుంటున్నాం. ఈ అహంభావన అనేది ఒక నీడ. ఆ నీడను పట్టుకుంటూ ఈ దేహాన్ని పట్టుకుంటూ వీటిని వీటినే మనం సర్వస్వంకు జీవిస్తూ ఉంటే నీ హృదయంలో ఆత్మ నీకు తెలియదు. నీ హృదయంలో ఈశ్వరుడు నీకు తెలియబడ్డు. అంటే నువ్వు నీ దేహాన్నే కేంద్రంగా పెట్టుకుని ఆలోచిస్తున్నావు, మరి ఇంద్రియాలని సంతృప్తిపరచుకోవడం కోసమే నీ జీవితం యొక్క లక్ష్యంగా పెట్టుకున్నావు. కానీ నువ్వు అనుకోవటమో ఆత్మను తెలుసుకోవాలి అనుకోవచ్చు, కానీ జీవించటం మటుకు దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవిస్తున్నావు. అంచేత మొసలిని దొంగ అనుకున్నవాడి గతి ఏ విధంగా అయితే అవుతుందో మన గతి కూడా అలాగ అవుతుంది. చివరికి మన పరిణామం ఇది. అందుచేత దేహబుద్ధి పెరిగితే నీకు ఆత్మానుభవం కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. ఇవన్నీ దేహమోటి మనస్సుటి కేవలం ఈ నీడలి షాడోసి లోపల రెండు వస్తువు నీకు తెలియకపోవటం అలా నిజం తెలియకపోవటం ఏ నిజం నీకు అనిపిస్తుంది. నీకు నిజం తెలిసే వరకు నిజం కానిది నువ్వు నిజమని అనుకుంటూనే ఉంటావు. బింబాన్ని వదిలేసి ప్రతిబింబాన్ని పట్టుకుంటున్నాం, అసలు వదిలేసి నీడలను పట్టుకుంటున్నాం, ఎన్ని షాడోస్ అని కూడా. అంచేత నువ్వు దేహం ఏదో దేహాన్ని పోషించుకోవటం వల్ల కేవలము దేహగతమైన జీవితమే జీవిస్తూ నువ్వు ఆత్మను తెలుసుకోవాలని కోరిక ఎటువంటిదంటే ఆ మొసలను చూసి దొంగ అనుకునేవాడు జీవితం ఎటువంటిదో మన జీవితం కూడా అలాగే ఉంది అని ఆచార్యుల వారు ఇక్కడ మనకు చెబుతున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నీకు దేహబుద్ధి ఉన్నంత కాలం నీ హృదయంలో ఉంటుండే ఆత్మానుభవం నీకు కలగదు, చైతన్యానుభవం నీకు కలగదు. నీకు దేహం అంటే దేహబుద్ధి నశిస్తే, అంటే ఇప్పుడు మంత్రం చేసినా జపం చేసినా ధ్యానం చేసినా దేహబుద్ధి నశించాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనస్సు యొక్క నిగ్రహానికి ఏర్పాటు చేశాయి. మనస్సు యొక్క నిగ్రహం, మనస్సు యొక్క సూక్ష్మత, మనస్సు యొక్క పవిత్రత, మంత్రజపం, ఈ ధ్యానము, ఈ పూజ ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారంటే నీ మనస్సును సూక్ష్మం చేయడం కోసం, మనస్సును పవిత్రం చేయడం కోసం, మనస్సును ఏకాగ్రం చేయడం కోసం, మనస్సును నెమ్మది కలగజేయటం కోసం మనస్సుకి. అందుచేత నీకు ఈ పూజ జపము ధ్యానము యొక్క ప్రయోజనం అది. వీటిని ఈ మనస్సును సంస్కరింపజేసుకోవడానికి మనకి అవి ఏర్పాటు చేశారు. ఇక్కడ పరమేశ్వరుడు చెప్పేది ఏంటంటే నీ మనస్సు కనుక నువ్వు అదుపులో పెట్టుకుంటే, అంటే మనస్సు నిగ్రహం కనుక సంపాదిస్తే, నీ మనోనిగ్రహం కనుక నువ్వు సంపాదిస్తే, ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సే అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖమైన మనస్సుకి ఆత్మానుభవం కలుగుతుంది. కొంతమందికి ఈ స్నో రాసుకోవటం వల్ల, పౌడర్ రాసుకోవటం వల్ల, బట్ట శుభ్రమైన బట్ట కట్టుకోవటం వల్ల కొంతమంది అందంగా కనిపిస్తారు. కానీ కొంతమంది ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. అసలు సహజమైన అందం అది, నీకు అర్థమవుతుంది. సహజంగా కొంతమంది సౌందర్యంగానే ఉంటారు. వాళ్ళు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. అది పెద్ద ముస్తాబులు చేయక్కర్లేదు. అలాగే లోపలటువంటి ఆత్మ ఎటువంటి తట్టండి. రమణ మహర్షి అన్నారు, ఇట్ ఈజ్ ఎటర్నల్, ఇట్ ఈజ్ బ్లిస్, ఇట్ ఈజ్ పీస్ ఇన్ ది నేచర్. అంటే అది దాని అంతటా అదిగానే, అది కల్పించుకోవటం కాదు, దాని అంతటా అదిగానే అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందముగా ఉంటుంది. అది దాని అంతటా అదిగానే. అందుకని ఆయన మళ్ళీ ఏదో కల్పించడం వల్ల కానీ, దాన్ని తీర్చిదిద్దటం వల్ల కానీ అలా లేదు. సహజంగానే ఎటర్నల్గా ఉంటుంది. దాని ప్రకృతి ఎటువంటిది. కొంతమంది చూడండి, చాలా చెడ్డవాళ్ళు కూడా కొంతమంది ఒక్కోసారి మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, ఒకసారి మంచిగా పనిచేస్తారు. మనుషులు చెడ్డవాళ్ళు అయినప్పటికీ ఒకసారి మంచి మాట మాట్లాడతారో, ఒకసారి మంచి పని కూడా చేయొచ్చు. అంత మాత్రం చేద్దాం మంచివాళ్ళని కాదు. ఒకసారి ఇప్పుడు పొడిసి జీతం ఉంటుంది అనుకోండి, ఎప్పుడో ఒకసారి సాధువుగా ఉండొచ్చు జనరల్గా. ఇప్పుడు పొడిసి జీతం ఉంటుంది అనుకోండి, ఎప్పుడైనా ఒకసారి సాధువుగా ఉన్నట్టు అంత మాత్రం ఏదో సాధువు కాదు. మీకు అర్థమవుతుంది. అలాగే ఒక మంచివాడు కూడా ఏదైనా చిన్న పొరపాటు చేయొచ్చు, అంత మాత్రం చేద్దాడు చెడ్డవాడని కాదు. ఒక చెడ్డవాడు ఏదైనా పొరపాటున మంచి పని చేస్తాడు, వాడుని అంత మాత్రం చేత వాడు మంచివాడు కాదు. లోపల నీ మృగమైనటువంటి సద్వస్తువును చూసావు, అది సహజంగానే చావులేనిది, శాశ్వతమైనది, శాంతిపూరితమైనది, ఆనందపూరితమైనది, దుఃఖం మనకు దూరమైనది. దానికి చావు లేదు. అంటే చావు లేదంటే కల్పింపడం కాదు, సహజంగానే అది అలా ఉంటుంది అన్నమాట. సహజంగానే శాంతిగా ఉంటుంది, బాహ్యమైన కారణాల వల్ల శాంతిగా ఉండటం కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందరం మనం కూర్చున్నాం, మనకి ఏదైనా మంచి వార్తలు వచ్చి చెవిలో పడ్డాయనుకోండి, అనుకోండి, మనకు అనుకూలమైన వార్తలు వచ్చి చెవిలో పడితే ఏమవుతుంది? మనకు ఆ సంతోషం వస్తుంది. మనకు వ్యతిరేకమైన వార్తలు వచ్చి చెవిలో పడ్డాయనుకోండి, వెంటనే కూడా దుఃఖం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి అంటే మన అహంకారానికి ఎలా ఉంటుందంటే, అహంభావానికి అనుకూలమైన వార్తలు వస్తే పొంగుతూ ఉంటుంది, ప్రతికూలమైన వార్తలు వస్తే పొంగిపోతూ ఉంటుంది. అంచేత అప్పుడు మళ్ళీ ప్రతికూలమైన వార్తలు వస్తే ఏమవుతుంది? అహంభావానికి అశాంతి వచ్చేస్తుంది. ఇటువంటిది కదండి లోపల ఉన్నటువంటి సద్వస్తువు. బాహ్యంగా వచ్చే గొడవల మీద కానీ, బాహ్యంగా వచ్చేటువంటి వికారాలకు సంబంధించి దాని యొక్క కెరటాలకి లొంగిపోయేది కాదు. ప్రకృతి విషయాలకు అన్నింటికి అతీతమైన వస్తువు నీ హృదయంలో ఉంది. దానికి చావు లేదు, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆ వస్తువు నీ హృదయంలోనూ ఉంది అని చెప్తున్నారు. గురువు అనుగ్రహం వల్ల, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల ఎప్పుడైతే ఆ వస్తువు నీకు ఎరుక పడిందో, అంటే రివీల్ అయిందో, నీకు తెలియబడిందో, అప్పుడు నీ శాంతి, నీ సుఖం కూడా సహజంగానే ఉంటాయి. అంటే బాహ్యమైనటువంటి విషయాల మీద, బాహ్యమైనటువంటి ప్రకృతి గొడవల మీద ఆధారపడి ఆ శాంతి సుఖం కూడా నీకు ఆధారపడి ఉండదు. అంటే నువ్వు స్వతంత్రమైన సుఖాన్ని, స్వతంత్రమైన శాంతిని, స్వతంత్రమైన ఆనందాన్ని అనుభవంలోకి వస్తుంది నీకు. అది స్వతంత్రమైనది, అస్వతంత్రమైనది కాదు అని చెబుతున్నారు. ఇప్పుడు మన తాదాత్మ్యం దేనితో ఉంది? శరీరంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి తాదాత్మ్యం పొంది మనం ఉన్నాం. అదేవిధంగా పెర్ఫెక్ట్ వన్నెస్ విత్ ది సుప్రీం. ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే దేహంతో ఏకత్వం పొంది ఉన్నావో, అలాగే నీ హృదయమైనటువంటి సద్వస్తువుతో, ఆ శాంతి వస్తువుతో నీకు తాదాత్మ్యం కలగాలంటే శాస్త్రం చెప్పింది నువ్వు శ్రద్ధగా వినాలి. విని తర్వాత ఆ శాస్త్రంలో చెప్పినటువంటి మాట మీద నీకు విశ్వాసం కలగాలి. భగవంతుడు చెప్పే మాటల మీద మనకి విశ్వాసం కుదిరితే భగవంతుడి మీద మనకు వన్నెస్ వస్తుంది. అంటే భగవంతుడితో మనకు తాదాత్మ్యం వస్తుంది, అంటే ఏకత్వం వస్తుంది. మనలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు మనం వింటున్నప్పుడు కూడా ఆ భగవంతుడు చెప్పిన మాటలను మన మనస్సులో ఉన్న దోషాలను నమ్మనివ్వం. ఆ దోషం ఏం చేస్తుందంటే, భగవంతుడు చెప్పిన మాట ఎందుకు మనకు నమ్మిక కలగనివ్వదు, దోషం. అంచేది నువ్వు శాస్త్రంలో చెప్పినటువంటి ప్రమాణాన్ని తీసుకుని, దాని ఎందు విశ్వాసాన్ని పెంచుకుని, గౌరవాన్ని పెంచుకుని, ఆ మాట ఎందు శబ్దం ఆ శబ్దానికి నువ్వు ఈశ్వరుడికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, ఆ శబ్దానికి కూడా అంత ప్రాముఖ్యత ఇస్తూ నువ్వు ఆ శబ్దం పట్ల విశ్వాసం కనుక కలిగి ఉంటే, అంటే శాస్త్రం పట్ల నువ్వు కనుక విశ్వాసం కలిగి ఉంటే, సమాధి స్థితి నీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అప్పుడు నీ హృదయం అవుతుంటే ఆ చావుడైన వస్తువుతోటి నీకు తాదాత్మ్యం కలుగుతుంది. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నట్టుండో ఆ చావుడైన వస్తువుతో నీకు తాదాత్మ్యం కలిగిందో, అప్పుడు ఈ చక్రం నిన్ను విడిచిపెట్టేస్తుంది. ఈ జన్మ మరణ చక్రం నిన్ను విడిచిపెట్టేస్తుంది. అంచేది నువ్వు తొందర పడక్కర్లేదు, ధ్యానం చెయ్యి, సమాధి స్థితిని ప్రాక్టీస్ చెయ్యి. సమాధి స్థితిని కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆ వస్తువు నీకు తెలియబడుతుంది. అది అనేకంగా లేదు, ఏకంగా ఉన్నది. లోపల వస్తువు అనేకంగా లేదు, ఏకంగా ఉంది. అంటే ఆచార్యుల వారు ఏం చెప్పారంటే, ఇది అంతా బ్రహ్మమే, ఈ లోకం అంతా బ్రహ్మమే, ఇదంతా నువ్వేనవే. ఎవరిని చూసి కోపం తెచ్చుకుంటావు, ఎవరిని చూసి ద్వేషిస్తావు, ఎవరిని చూసి అసహనం తెచ్చుకుంటావు అన్నారు ఆచార్య స్వామి వారు. అంటే నువ్వు ఎవరిని చూసి కోపం తెచ్చుకుంటావు, ఎవరిని చూసి అసహనం తెచ్చుకుంటావు, ఎవరిని చూసి ద్వేషిస్తావు? నువ్వు ఎదుటవాడిని ఎదుటి మనిషిని ద్వేషిస్తా అంటే నేను నువ్వే ద్వేషించుకుంటున్నావు అని అర్థం. ఎదుటి మనిషిని చూసి అసహించుకుంటున్నావు అంటే నేను నువ్వే అసహించుకుంటున్నావు అని అర్థం. ఉన్నది ఒకటే వస్తువు. ఆచార్యుల వారు ఏమన్నారంటే, కొండకి మట్టికి ఎటువంటి సంబంధమో లోకానికి బ్రహ్మముకు అట్టి సంబంధం ఉందని చెప్పారు. అంటే ఇదంతా బ్రహ్మము కంటే వేరుగా లేదు. ఇది మట్టి లేకుండా కొండ రాదు, మట్టి లేకుండా కొండ రాదు. మట్టికి కొండకి ఉన్న సంబంధం లాంటిది బ్రహ్మముకి ప్రపంచానికి ఉన్న సంబంధం. అంటే నీకు మట్టి ఒక రూపం కింద నామం కింద ఏర్పడుతుంది. నామరూపాలన్నీ కొండలు అనే కొండలు అనేక నామరూపాలుగా ఉండొచ్చు, కానీ ఎన్ని నామరూపాలు ఏర్పడటానికి మట్టే కారణం. ఆ మట్టి అనేక నామరూపాలతో కనిపిస్తుంది. అలాగే ఈ నామరూపాలు కూడా, ఈ మాంసంతో తయారు చేసిన ఈ నామరూపాలు కూడా ఈ బ్రహ్మలోంచి వచ్చి, బ్రహ్మమే కారణం దీనికి. కొండలకు ఏ విధంగా అయితే మట్టి కారణము, అలాగే ఈ లోకానిలో ఉన్నటువంటి నామరూపాలకు కూడా బ్రహ్మమే కారణం. మట్టిని విడిచిపెట్టి కొండ ఉండలేదు, కానీ కొండను విడిచిపెట్టి మట్టి ఉండగలదు. అదేవిధంగా ప్రపంచమును విడిచిపెట్టి బ్రహ్మం ఉండగలదు, కానీ బ్రహ్మమును విడిచిపెట్టి ప్రపంచం ఉండలేదు, నామరూపాలు ఉండలేవు. అంచేత నువ్వు ఆ సమాధి స్థితి, ఆ సమత్వ స్థితి, ఏకస్థితి కనుక నువ్వు కనుక ప్రాక్టీస్ చేస్తే నీకు వస్తువు తెలుస్తుంది. నువ్వు తొందరపడక్కర్లేదు. శాస్త్ర గురువు ఎందు గురువుని ప్రేమిస్తూ, ఈశ్వరుడు ఎందు గౌరవించి, ఈశ్వరుని పూజిస్తూ నువ్వు శాస్త్రం పట్ల కనుక విశ్వాసం కలిగి ఉంటే నీకు విషయం తెలుస్తుంది, వస్తువు తెలుస్తుంది. దేహబుద్ధిని చూశారు. ఈ దేహబుద్ధిని ఉరికే మనం కాసేపు జపం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, మీకు ఒక రోజులోనో ఒక గంటలోనో లేకపోతే ఒక నిమిషంలోనో పోయేది కాదు ఈ దేహబుద్ధి. ఈ దేహబుద్ధి చాలా కాలం నుంచి వస్తుంది. ఈ రోగం చాలా దీర్ఘ రోగం. ఇది ఇది ఒక రోజులో పోయేది కాదు. దేహబుద్ధి నశించడం అనేది కేవలము జాగ్రత్తగా చేసుకుంటూ, సాధన చేసుకుంటూ, సమాధిని ప్రాక్టీస్ చేస్తూ వెళితే నీకు దేహబుద్ధి నశిస్తున్నా, కానీ ఉరికి క్షీరాన నోట్లో పోసుకున్నట్టు ఒక 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో పోయేది కాదు. ఇది దీర్ఘ రోగం. ఇది అచలమరేం చూద్దాం, ఇది పెద్ద రోగం. మరి క్యాన్సర్ తప్ప ఇంకా మెరుగు. క్యాన్సర్ తప్పు తగ్గకపోయినా శరీరాన్ని శ్మశానంలో కాల్చేస్తే ఆ శరీరాన్ని కాల్చేసినప్పుడు రోగం కూడా కాల్చివేయబడుతుంది. క్యాన్సర్ జబ్బు పెద్ద ప్రమాదం లేదు. తగ్గకపోయినా శరీరం చచ్చిపోయినప్పుడు అది చచ్చిపోతుంది, మీకు అర్థం అవుతుంది కదా. కానీ ఈ దేహబుద్ధిని చూశారు. ఈ దేహబుద్ధి ఏ దేహంలో ఈ బుద్ధి ప్రవేశించినప్పుడు ఆ దేహం నేనే అనుకుంటాను. ఇప్పుడు ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను. ఈ దేహం మరణిస్తుంది, ఇంకో దేహం కలుగుతుంది. అప్పుడు ఆ దేహంతో మళ్ళీ తాదాత్మ్యం పొందుతుంది. ఆ మనస్సు అలాగే ఉంటుంది, కానీ ఆ మనస్సుకి ఏదైతే ఏ దేహం అయితే వచ్చిందో ఆ దేహంతో తాదాత్మ్యం పొందుతూ ఉంటుంది. ఏ జన్మలో ఉన్నప్పుడు ఆ దేహంతో తాదాత్మ్యం ఐడెంటిఫై అయి ఉంటుంది. అసలు ఈ తాదాత్మ్యం వల్ల అన్ని చిక్కులు వస్తున్నాయి మనకి. ఒక కులంతోటో, ఒక జాతితోటో, ఒక ప్రాంతంతోటో తాదాత్మ్యం పొందటం వల్ల, ఐడెంటిఫికేషన్ వల్లే మనకు అన్ని రుగ్మతులు వస్తున్నాయి. అంతఃశాంతి అక్కడి నుంచి వస్తాం. ఐడెంటిఫికేషన్ వల్ల అశాంతి వస్తుంది. రాంగ్ ఐడెంటిఫికేషన్. ఎలాగప్పుడు నేను ఆత్మ అనుకోండి, నేను ఆత్మ అనుకుంటే రైట్ రైట్ ఐడెంటిఫికేషన్. కానీ నేను ఆత్మ అనుకోండి, కానీ దేహాన్ని అనుకుంటున్నాను అనుకోండి, రాంగ్ ఐడెంటిఫికేషన్. అది అంటే నువ్వు కానిదాన్ని నువ్వు అనుకోవడం రాంగ్ ఐడెంటిఫికేషన్. మనిషికి దుఃఖానికి రావటం వాడు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, మానవుడికి దుఃఖం రావటానికి కారణం రాంగ్ ఐడెంటిఫికేషన్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్. అంటే ఇప్పుడు ఆచార్య వారు ఏం చెబుతున్నారంటే, నీ శరీరానికి రోగం వచ్చినప్పుడు ఔషధం ఎలా వాడతావు, అలా నీ ఆకలికి తగినటువంటి అన్నం తీసుకుంటూ నీకు అక్కర్లేని గొడవలకి వెళ్ళకుండా నీ పరిధి నువ్వు చేసుకుంటూ ఇతరుల గొడవల్లో కలర్ చేసుకోకుండా సమాధిని ప్రాక్టీస్ చేస్తూ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ట్రూత్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళితే కొన్ని జన్మలు ఇలా నువ్వు సాధన చేయగా చేయగా ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతావు. అప్పుడు నువ్వు ఇప్పుడు దేహంతో ఏ విధంగా అయితే తాదాప్యం పొందున్నావో అలాగే లోపల సద్వస్తువుతో నీకు తాదాప్యం వస్తుంది. అయితే నేను ఇలా ఏదో రాముడు చెప్పం 5 నిమిషాలు చేశాను, కృష్ణ చెప్పం 10 నిమిషాలు చేశాను, నాకు దేహబుద్ధి పోలేదంటే ఎదురు చూడకు. అదొక గంటలోనూ ఒక రోజులోనూ పోయేది కాదు, ఈ రోగం దీర్ఘరోగం అది. ఏమి రోగం ఇది? చాలా దీర్ఘ రోగం, ఒక రోజులోనూ గంటలోనూ పోయేది కాదు ఇది. ఇట్ కెనాట్ బి బ్రోకెన్ ఇన్ ఏ డే. ఆ దేహబుద్ధిని మన కొబ్బరికాయ కొట్టినట్టు, కొబ్బరికాయ కొట్టి ఇలా పగల కొట్టేస్తాం అంటే అలా ఒక రోజునే నీ దేహబుద్ధి పగిలిపోదు. సాధన చేయగా చేయగా చెప్పి ఎప్పుడే నీ పగిలిపోతుంది అహంబుద్ధి అంటే దేహబుద్ధి ఎప్పుడు పగిలిపోతుంది? ఒక రోజులోనో గంటలో మనం పోయేది కాదు. అలాగే నువ్వు చేసే సాధన కానీ నువ్వు చేసే ప్రయత్నం కానీ వృధా పోదది. అది నీ ప్రయత్నం నీ కూడా వస్తుంది. ఆ బ్రాటవర్ మళ్లీ జన్మ కూడా నీ ప్రయత్నం చేసిన మంచి పని కానీ నువ్వు చేసే ప్రయత్నం కానీ వృధా పోదు. దేహబుద్ధిని నశింపజేసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం వృధా పోదు, కానీ ఒక్కరోజులో మటుకు అది పోదు. ఇది ఆచార్యుల వారు చెప్పేది. ఒక్కరోజులో మటుకు అది పోయేది కాదు. ఇది కనానికి బ్రోక్యమైనది. ఒక గంటలోనో ఒక నిమిషంలోనో క్షణంలోనో వచ్చేస్తాను ఎలా అనుకోద్దు. చిరకాలం ప్రాక్టీస్ చేయాలి. ఆ వస్తువు ఉందా లేదా ఉందా లేదని వ్యావరింగ మటుకొద్దు. సద్వస్తువు ఉండనే ఉంది. అది అందులో మీరు సందేహం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను చాలా తెలివిగల వాళ్ళం, నేను చాలా గొప్పవాళ్ళం, సమాజంలో మేము మంచి ఉన్నత స్థితిలో ఉన్నాం, ఉదాత్త స్థితిలో ఉన్నాం. అంటే బాగా ధనవంతులకు కానీ, బాగా చదువుకున్న వాళ్ళకి కానీ, బాగా వివేకవంతులకు కానీ, బాగా తెలివైన వాళ్ళకి కూడా యాహంకారం పోదు, యాహంభావన పోదు. తెలివి తక్కువ మాట వదిలేయండి, తెలివి తక్కువ వాళ్ళకి అడగపోయి లేదు. ఇంకా తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ వాళ్ళు తెలివితేటల వల్ల దేహబుద్ధి నశించదు. తెలివితేటలు మంచిదే, చదువు మంచిదే, ధనం మంచిదే కాదని కాదు. అంత మాత్రం చేత వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉన్నంత మాత్రం చేత, ధనం ఉన్నంత మాత్రం చేత, గౌరవం ఉన్నంత మాత్రం చేత ఈ దేహబుద్ధి మట్టుకు వాళ్ళకి నశించదు. ఇదే ప్రకృతికి ఏదో ఊరేగింపులుగా బాగానే ఉంటాయి ప్రకృతిలో. అంతేగాని లోపల మూలంలో ఉన్న రోగం నశించదు, ఆ దేహబుద్ధి నశించదు. మామూలుగా ముద్దబ్బాయిల మాట వదిలేయండి, తెలివి గల వాళ్ళకి కాస్త బుద్ధిమంతులకు కూడా దేహబుద్ధి నశించదు. అంటే మంచి వాళ్ళకు కూడా దేహబుద్ధి నశించదు. ఎంతో ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు కూడా. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తే అది సొంతం అవుతుంది, కానీ ప్రాక్టీస్ చేయకపోతే సొంతం అవ్వదు. అంటే డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నాడో, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడో, టీచర్ ఏ విధంగా అయితే టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాడో, అదేవిధంగా సాధకుడు సమాధి స్థితిని ఆ టీచర్ ట్రూత్ని ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయగా చేయగా ఏదో ఒక జన్మలో మెరుపు మెరిసినట్టు ఎవరైనా సద్వస్తువు నీకు తెలుస్తుంది. కానీ ఇదికే ఒక రోజులోనూ ఒక గంటలోనూ ఉన్నారు పడితే కాదు. నువ్వు నీ హృదయంలో ఉంటున్న సద్వస్తువు తెలుసుకోవడానికి నువ్వు ఒక గంటలో వచ్చేయాలి, నువ్వు లేకపోతే నిమిషంలో వచ్చేయాలి, ఒక జన్మలో వచ్చేయాలి నువ్వు అనుకుంటున్నావు. అలా రాదు. నువ్వు కొంచెం కష్టపడి సమాధి స్థితిని ప్రాక్టీస్ చేస్తే, అంటే అనేక జన్మలో యొక్క నీ పుణ్యబలం నీకు కలిసి వస్తే ఆ వస్తువు నీకు తెలుస్తుంది. అప్పుడు నీ దేహబుద్ధి నశిస్తుంది. అంటే శాస్త్రం అనుగ్రహం ఉండాలి, దేవుడు యొక్క అనుగ్రహం ఉండాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, పెద్దల యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే పెద్దలను పూజించడం వల్ల కూడా, పెద్దలను గౌరవించడం వల్ల కూడా దేవుని అనుగ్రహం మనకు వస్తుంది. అంటే మనకంటే తెలుగులో పెద్దవాడిని, మనకంటే వయసులో ఉన్న పెద్దవాడిని, ముసలవాడిని మనం వాడికి సేవ చేయటం వల్ల కూడా, మన ఇంట్లో ఎవరైనా ముసలవాడు ఉన్నారనుకోండి, వాళ్ళు మంచం నుంచి లేవలేరనుకోండి, వాళ్ళంతా వాళ్ళు నడవలేరనుకోండి, మాటవలసి అనుకోండి, అప్పుడు వాళ్ళకి సేవ చేయటం వల్ల కూడా, వాళ్ళకి అటువంటి వాడికి సేవ చేయటం వల్ల కూడా దేవుని అనుగ్రహానికి పాత్రలు. అనేక జన్మల్లో నువ్వు చేసినటువంటి పుణ్యబలం, ఆ సంస్కార బలం, దానివల్ల నీకు దేహబుద్ధి నశిస్తుంది. కానీ ఒక గంటలో మటుకి ఇది పోయేది కాదు. ఈ తెలుగు తక్కువ మాట వదిలేయండి, తెలివైన వాళ్ళకు కూడా ఇది సాధ్యం కాదు. ఒక రోజున పోదు, ఒక రోజున వచ్చేది ఈ జ్ఞానం, ఈ బ్రహ్మానుభవం, ఈ ఆత్మశాంతి, ఆత్మసుఖం, ఆ చైతన్యం ఒక్కరోజులో నీకు అనుభవం. ఉన్నమాట నిజమే, నీ హృదయంలో ఉన్నమాట నిజమే. దేహము కంటే, నీ ఇంద్రియముల కంటే, నీ సంకల్పాల కంటే అత్యంత సన్నిహితం దగ్గరలో ఉంది. ఆ శాంతి నీకు, శాంతిని ప్రసాదించే వస్తువు నీకు దూరం లేదు, నీకు అత్యంత సమీపంలో ఉంది. అయినప్పటికీ, అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ అది నీకు అనుభవంలోకి రావటానికి నువ్వు పవిత్రుడు అవ్వాలి. పవిత్రుడు అయితేనే కానీ అది అక్కడ నీకు అనేక జన్మలలో చూసిన పుణ్యబలం కలిసి రావాలి, నువ్వు పవిత్రుడు అవ్వాలి. అంతేకాదు అప్పుడు కానీ నీకు ఆ వస్తువు అనుభవంలోకి రాదు. ఈ తెలుగు తక్కువ వాళ్ళ మాట వదిలేయండి, తెలివైన వాళ్ళకు కూడా సాధ్యం కాదు. ఒక రోజున ఒక రోజులో తెలుసుకునేది కాదు, అది కొంచెం అది శ్రమ చెయ్యాలి. ఆ వస్తువు పట్ల నువ్వు ఏ వస్తువును అయితే పొందుదాం అనుకుంటున్నావో ఆ వస్తువు మీద నీకు ప్రేమ ఉండాలి, ఆ వస్తువును తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి, ఆ తపన ఉండాలి నీకు అని అప్పుడు నీకు హృదయంలో ఆ తపన వచ్చినప్పుడు కానీ ఆ వస్తువు నీకు రివీల్ అవ్వదు. నీకు ఆచార్య స్వాములు అడిగి చెబుతున్నారు మన రియాక్షన్ తగ్గించుకోవాలి. ఎవరు ఏదైనా అంటారనుకోండి మన ఆరోగ్యం పాడు చేసుకుంటాం అనుకున్న మాట ఆరత నష్టమైన మనమే నష్టపోదు. మన మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ ఇతరుల యొక్క మాటల వల్ల మనం పాడు చేసుకోకూడదు. అటాచ్మెంట్ వల్ల ఈ రియాక్షన్ వస్తుంది, అటాచ్మెంట్ లేకపోతే రియాక్షన్. ఆ లోపల అహంభావన ఈ దేహబుద్ధి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బలహీనంగా ఉంటుంది. అదే రమణ మహర్షి గారి మాటలు చెప్పాలని ఏనుగంత బలం ఏనుగు దేనికి తెలుస్తుంది, ఒక సింహానికి మాత్రమే తెలుస్తుంది. అదే అహంభావన అనేది ఏనుగు లాంటిది, ఇది మామూలుగా కౌరుకి కాకరకాయకి పోయేది కాదు. ఒక గురువు అనుగ్రహం అనే సింహానికి అది దర్శి అణిగిపోతుందని రమణ మహర్షి గారు చెప్పారు. అది నీకు ఎంత పుణ్యబలం, సాధనా బలం, సమాధి బలం, శాంతి బలం, ఆ ఏకాగ్రత ఇవన్నీ కుదిరినప్పుడు దాని యొక్క పొత్తు వదిలిపోతుంది కానీ అహంభావన యొక్క పొత్తు వదిలిపోతుంది కానీ. ఇంకోటి రమణ మహర్షి గారు ఇంకో చిట్కా చెప్పారు. ఏం చెప్పారంటే నీకు సాధన చేసే శక్తి లేదనుకు ఈ పూజలు జపాలు ధ్యానాలు విచారణలు ఈ నదుల్లో మొలగటాలు యాత్రలకు తిరగటాలకి నీకేమి ఈ శక్తి ఏమి నీకు లేదనుకో, పవిత్రులు పరమ పవిత్రుల యొక్క సహవాసం చెయ్యి. పరమ పవిత్రులు సహవాసం కనుక చేస్తే ఈ అహంకారమైన ఏమి దానంతది అణిగిపోతుంది అని చెప్పారు. ఒకవేళ నీకు అందరూ సాధనలు చేయగలరండి, అందరూ సాధనలు చేయరు, అందరూ యాత్రలకు వెళ్ళగలరా, అందరూ యాత్రలకు వెళ్ళలేరు, కానీ హోలీ పీపుల్ అటువంటి కంట్రీని నువ్వు విడిచిపెట్టుకుని ఉంటే నీకేం ఖర్చు లేకుండా నీ మనస్సు అణిగిపోతుందని అని చెప్పారు. నీకేం పైసలు ఖర్చు అక్కర్లేదు, పరమ పవిత్రం ఆశ్రయించు. ఆశ్రయించి ఏమవుతుందంటే వాళ్ళ పవిత్రత యొక్క ప్రభావం నీ మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ అహంభావన ఎంత బలంగా ఉన్నా దానికి పడిపోతుంది ఆ కంపెనీలో, హోలీ కంపెనీలో అని భగవాన్ చెప్పారు. అహంభావన ఎంత బలీయమైనదో అంతకంటే ఎక్కువ బలంగా నీ సాధన ఉండాలి. నీ ప్రయత్నం సాధన అంటే నీ ప్రయత్నం ఉండాలి, దాన్ని తొలగించుకోవడానికి నీ ప్రయత్నం ఉండాలి. అంటే అహంభావనకి మించినటువంటి బలం కనుక నీ ప్రయత్నానికి కనుక ఉంటే తప్పనిసరిగా నీకు స్వాధీనంలోకి వస్తుంది. అయినా ఒక గంటలో ఒక రోజులో ఒక మంతలో ఒక సంవత్సరంలో వచ్చేది కాదు, నిరంతరము నువ్వు సాధన చేస్తుంటే ఎప్పుడూ నేను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేకాని ఒక గంటలో వచ్చేస్తుంది ఈ తాడు, ఈ అజ్ఞానమనే తాడు ఒక గంటలో తెగిపోతుందని నువ్వు అనుకోకు. ఈశ్వరు అనుగ్రహం లేకుండా తిరగబోయేది అంటే ఎంతో బహుజాగ్రత్తగా ఉంటేనే కానీ నీకు సమాధి స్థితి కలగదు, ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మానుభవం కలగదు, చైతన్య స్థితి కలగదు. బహుజాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు అన్నీ ఉన్నప్పటికీ, ఒకవేళ ధనం ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, గౌరవం ఉన్నప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ అణిగి ఉండాలి. అణిగి ఉంటే అప్పుడు నీకు శాంతి కలుగుతుంది, శాంతిలోంచి శక్తి వస్తుంది, శాంతి లేని వాడికి శక్తి రాదు. నువ్వు అటువంటి శక్తిని సంపాదిస్తే ఈ బలీయమైనటువంటి అహంభావాన్ని తొలగించగలవు. నీకే శక్తి లేనప్పుడు అహంభావం ఎలా తొలగించగలదు? మహాశక్తివంతమైనది. ఎంతో సాధన చేస్తేనే కానీ మెరుపుతో మీరు ఉంటేనే కానీ ఇది నశించదు, అది కేవలం క్షణాల మీద పోదని ఇక్కడ ఆచార్య వారు చెబుతున్నారు. ఇదంతా కనిపించి ఇదంతా మాయే, ఉరికి నీకు నిజంలా కనిపిస్తాను కానీ ఇదంతా మాయే. ఈ చనిపోటాలు ఈ పొట్టుటాలు ఇది కూడా మాయే, ఇదంతా నిజం కాదు. ఈ ప్రపంచం నిజం కాదు కానీ మీకు ఎలా కనిపిస్తుంది? నిజంలా కనిపిస్తుంది. మీరు ఎంత సాధన చేయడానికి ప్రయత్నం చేసినా మిమ్మల్ని గుంపెట్టి మిమ్మల్ని ఏ విధంగా పరాగపరిచేసి మీ మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. ఈ ప్రపంచం నిజం కాదు కానీ నిజం లేదా మనకి కనిపిస్తాం. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనం విడిపించేసి ఏ విధంగా మనసు బయటకు వెళ్ళిపోతాం. నేను నిజం అనుకుంటున్నాను కాబట్టి నువ్వు అర్థమవుతుంది. అహంభావన ఎటువంటిదంటే నువ్వు కుదిరిగా ఉన్నానో నీ మనసుకు కుదిరిగా ఉండనివ్వదు, నీ ప్రాణానికి కుదిర ఉండదు, నీ మనస్సుకి కుదిర ఉండదు. ఈ అహంభావన కుదిర ఉండనివ్వదు. సుఖంగా కూర్చోండి, శాంతిగా కూర్చోండి అని అంటా అనుకోండి, మీకు అహంభావం ఏదైనా ఉద్రేకం వస్తా అనుకోండి, మీరు శాంతిగా సుఖంగా కూర్చోగలరా? కూర్చోలేరు. అది నేను అనుసరిలు చేస్తూ ఉంటుంది. ఏ గంట కాకుండా అహంభావం విజృంభిస్తూ ఉంటుంది, ఆ దేహబుద్ధి విజృంభిస్తూ ఉంటుంది. నీకు ఎప్పుడు నీ మనస్సుకు అశాంతికి గురైనా, నీ ప్రాణం ఆందోళనకు గురైనప్పటికీ దానికి కారణం ఇందులో ఉన్నటువంటి ఈగో సెన్స్, అహంభావనే కారణం. అహంభావన కూడా ఒక తలంపే, కానీ ఆ తలంపు ఏంటంటే వేరు తలంపు. వేరు తలం అంటే చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టుకు రొబ్బలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి చెట్టుకి. ఈ అహంభావన ఎటువంటి ఆ చెట్టుకున్న వేరు లాంటిది ఈ మొదటి తలంపు. అంటే ఆ తలంపులోంచే ఇంత గొడవలు వస్తున్నాయి, అంటే ఆ వేరులోంచి చెట్టులో ఇంత గొడవలు ఎలా వస్తున్నాయో ఈ అహంభావనే ఇంత గొడవలకి కారణం. అంటే నీ ప్రాణానికి, నీ జీవితానికి, నీ మనస్సుకి అశాంతి తీసుకొచ్చేది, నీకు కుదిరి లేకుండా చేసేది, నీ జన్మ మరణ ప్రవాహాలకు గురి చేసేది. ఈ సంసారం అంటే ఇంట్లోనే మనుషులు సంసారం కాదు, మరణించడం జన్మించడం అది సంసారం. నిన్ను సంసారానికి గురి చేసేది నీ అహంభావనే. ఆ ఈగో సెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇక దూదిని ఊదేసినట్టు ఇలా ఊదేద్దాం అనుకుంటున్నారు, ఊదేస్తే పోయేది కాదు, లేదా చాలా కష్టపడి కృషి చేస్తే అందులోంచి బయటకు వస్తామన్నారు ఆచార్య స్వాముల వారు. ఇక ఇలాగా మనం ఊదేస్తే బయటకు పోయేది కాదు, అది కష్టపడి పని చేస్తే నువ్వు సాధన చేసుకుంటే మెరుపుగా ఉంటే బహు జాగ్రత్తగా ఉంటే అది నీకు వస్తువు దొరుకుతుంది. చాలామంది పుణ్యం సంపాదించుకోవడానికి పనులు చేస్తారు, అలా చేసుకోవడం అహంభావం దానికేం అడ్డలేదు, అలా పుణ్యం చేసుకోమని చెబుతుంది. డైరెక్ట్గా దాన్ని తొలగించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అది మనకు ఎదురు తిరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి, మీరు పుణ్యాలు సంపాదించుకునే ప్రయత్నం ఉంటే అది మన జోలికి రాదు, చేసుకోండి అని చెబుతుంది. మీకు అర్థమవుతుందా? చేసుకోండి, మీరు పుణ్యం చేసుకుంటే చేసుకోండి, మళ్ళీ మీకు మంచి జన్మలు వస్తాయి, హయ్యర్ బర్త్స్ వస్తాయి, ఉత్తమ జన్మలు వస్తాయి. దానికైతే అలా చేసుకోండి. దాన్ని ఫేస్ చేయడం అనేది ఇష్టం ఉండదు, అంటే దాన్ని ఎదుర్కొన్నప్పుడు దాన్ని స్ట్రెంగ్త్ చూపిస్తుంది, కానీ దాని జోలికి వెళ్ళకపోతే దాని బలం కూడా చూపించదు. ఎవడైనా బలవంతో ఎలా వెళుతున్నాడు అనుకోండి, మాట వచ్చి చూపుతాను. వాడి జోలికి మనం వెళ్ళాం అనుకున్న వాడి బలం మనకు చూపించదు, వాడితో వెళ్ళి కలబడ్డాం అనుకోండి మనం, వాడి బలం చూపిస్తాడు. అంతే కదా, మామూలుగా దారికి పోతాడు, వాడి బలం మనకెందుకు చూపిస్తాడు? వాడితో కలబడ్డప్పుడు వాడి బలం అంతా మనకి చూపిస్తాడు. అదేవిధంగా అహంభావం కూడా దాన్ని ఫేస్ చేసినప్పుడు, దాన్ని తొలగించుకోవడం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దాని బలం ఎంతో చూపిస్తుంది. కానీ దాని జోలికి వెళ్లకుండా నువ్వు ఏదో పుణ్యం చేసుకో, అది చేసుకో, ఆ వ్రతం చేసుకో, ఈ వ్రతం చేసుకో, నువ్వు మంచి మంచి జన్మలు సంపాదించుకుంటే సంపాదించుకో, నేను కూడా నీకు సహకారం చేస్తానని చెబుతున్నది. అటువంటి అది కడ్డు కాదు, దాన్ని ఫేస్ చేసినప్పుడు, దాన్ని ఎదుర్కొన్నప్పుడు దాని బలం చూపించి మనం ఓడించేస్తుంది. అప్పుడు శాస్త్రం యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం, ఈశ్వర యొక్క అనుగ్రహం లేకుండా అహంభావం నుంచి నువ్వు బయటకు రావాలి. అది ఇక్కడ ఆచార్య వారు చెప్పారు. కేవలం నీ సొంత తెలివితేటలు సరిపోవు, నీకు తెలివితేటలు ఉంటే మంచిదే. కేవలం నీ తెలివితేటల వల్ల నీ అజ్ఞానం నుంచి బయటకు రాలేవు. కేవలం దైవానుగ్రహం లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా నువ్వు అజ్ఞానం అనే అడవి నుంచి, అదో అహంభావం అనేది ఒక అడవి, ఒక ఫారెస్ట్. అజ్ఞానం అనేది ఒక అడవి, అదొక ఫారెస్ట్. అంచేది అజ్ఞానం కానీ అవిద్య కానీ అహంభావాన్ని విడిచిపెట్టి లేవయ్యి. అంటే వీటిని వీటిలోంచి నువ్వు బయటకు రావాలంటే, అడవిలోంచి బయటకు రావాలంటే గురువు అనుగ్రహం లేకుండా నువ్వు బయటకు రాలేవయ్యా అని ఇక్కడ ఆచార్య వారు చెబుతున్నారు. అహంభావం యొక్క మూలం లోపల ఉండ కానీ బయట లేదు, బయట ఉంటే నాటి చేస్తాడు. అది కాదు, అహంభావం యొక్క మూలం ఎక్కడుందంటే నీ లోపల ఉంది. అది బాగా అర్థం చేసుకోవాల్సింది. అంటే నీ అహంభావం యొక్క మూలం నీ లోపల ఉంది కానీ లోపల ఉన్న దేవుడు గ్రంథిని పెంచాలి. దాన్ని చిచ్చాడే గ్రంథి అంటారు. అంటే లోపల నీ చైతన్యం ఉంది, ఈ శరీరం జడ వస్తువు, ఆ శరీరానికి ఈ జడ వస్తువునే నీకు చైతన్యంగా అనిపింపు చేసేది ఆ గ్రంథి. అంటే జడాన్నే నువ్వు నిజం కాని దాన్ని నిజంలాగా అనిపింపు చేస్తుంది ఆ గ్రంథి, లోపల ఉన్న గ్రంథి. ఆ గ్రంథి తెగాలంటే నీకు ఈశ్వర అనుగ్రహం లేకుండా గ్రంథి తెగదు. దేహం ఒకటి, మనస్సు ఒకటి, అహంభావం ఒకటి, లోపల వస్తువు పైన కవరింగ్స్ అనే చొక్కా లాంటివి, ఇవి చూసి నిజం అనుకుంటున్నావు అని కవరింగ్స్. ఇది పైన దేహము, ఈ మనస్సు, అహంభావం, నీ లోపల అసలు వస్తువు నీ లోపల ఉంది. ఇవన్నీ కవరింగ్స్, ఈ మనస్సు, దేహము, ఇవన్నీ ఈ కవరింగ్స్నే పైన తొడుగులో నువ్వు అనుకుంటున్నావు. వాటిలోంచి నేను వెలుగుయటానికి గురువు యొక్క టీచింగ్ అవసరం నీకు, ఈ కవరింగ్స్ నుంచి నేను బయటకు తీసుకురావడం కోసమే. అంటే ఇక్కడ ఆచార్యుల వారు ఏం చెబుతున్నారంటే, నీ కోసం నా కోసం చెప్పడం లేదు. ఇక్కడ ఆచార్యుల వారు సాధకులకు ఒక మాట చెబుతున్నారు. ఇప్పుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితిలో మీరు సుఖంగా ఉంటే అలా ఉండిపోండి అంటున్నారు ఆచార్యుల వారు. ఇప్పుడు మీరు ఏదో స్థితిలో ఉన్నారు కదా, మీకు అది హ్యాపీగా ఉంటే ఉండిపోండి. మీకు ఇప్పుడు ఉన్నది ఏదో బాగుంది అనుకోండి, మీరు ఆ ఉన్నదంటే అక్కడ బాగుంటే అలా ఉండిపోండి మీరు. కానీ అది ఇక తాత్కాలిక అనే బాధ కానీ లాంగ్ స్టాండింగ్గా ఉండదు. ఆచార్య వారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు, దేహంగా ఉంటున్నారు. మీరు ఎలా ఉంటున్నారు ఇప్పుడు, దేహంగా ఉంటున్నారు, మనస్సుగా ఉంటున్నారు, అహంభావనగా ఉంటున్నారు, లేకపోతే నల్లగానో తెల్లగానో ఎర్రగానో ఉంటున్నారు, ఎక్కువగానో తక్కువగానో ఉంటున్నారు. కానీ మీరు ఉండగలిగి నేను చెప్పు, చేయగలిగినంత చెప్పు. మీరు ఉదయం ఉండటానికి ప్రయత్నం చేయండి, బ్రహ్మముగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఉండగలుగుతారంటే ఉన్నంతసేపే ఉండండి. ఇప్పుడు మీరు దేహంగా ఎలా ఉంటున్నారో అలాగే ఆత్మగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీరు ఇప్పుడు అహంభావనగా ఎలా ఉంటున్నారో అలాగే బ్రహ్మంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఉండగలమంటే ఉండగలిగిన చేపు మీరు ఆ సమాధి స్థితిని బ్రాహ్మ స్థితిని మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే బాహ్యం ఏంటండి ఇంద్రియ స్పర్శలు, అంటే బాహ్యమైనటువంటి ఈ భోగాలు, ఈ భోగ దృష్టి ఎంతవరకు మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటే అంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే మీరు బ్రహ్మమతం ఉండగలరు. అంటే అందరికీ చెప్పటం లేదు, శేఖరస్కు చెప్తున్నాడు, అంటే సత్యాన్వేషకులకు చెప్తున్నాడు. మీ హృదయంలో ఉన్న సత్యాన్ని కనుక మీకు అనుభవంలోకి రావాలంటే మీరు అనుభవానికి ఎంత నార్మల్గా ఉండగలుగుతున్నారో అలా బ్రహ్మముగా ఉంటానని మీరు ప్రయత్నం చేయండి. మీరు భోగ దృష్టి బాహ్యమైనటువంటి విషయ దృష్టి, అంటే లోకాన్ని ఎంజాయ్ చేయాలి, లేదా ఫేమ్ని ఎంజాయ్ చేయాలి, మరి లేకపోతే ఏదో ఎంజాయ్ చేయాలి, ఈ బాహ్యమైనటువంటి భోగ దృష్టి తగ్గించుకుంటేనే కానీ మీరు బ్రహ్మముగా ఉండగలరు. ఎవరికైతే భోగ దృష్టి తగ్గిందో వాడు బ్రహ్మముగా ఉండగలరు. అంటే భోగ దృష్టి తగ్గితేనే కానీ మీరు బ్రహ్మముగా ఉండగలరు. బ్రహ్మముగా ఉండటం కొంత ప్రాక్టీస్ చేస్తేనే కానీ మీకు భోగ దృష్టి తగ్గదు. అందుచేత మీకు అంటే భోగి అయిన వాడు యోగి కాలేడు. పరిణామంలో భోగి అయిన వాడు రోగి అవుతాడు. ఇప్పుడు భోగం అనిపిస్తున్నాడు అనుకున్న మనిషి పరిణామంలో అతను రోగి అవుతాడు. అతనికి ఆ భోగం రోగానికి దారి తీస్తుంది. భోగి యోగి అవడం, భోగి రోగి అవుతాడు. అది అంటే నీకు భోగం తగ్గించుకుంటేనే కానీ యోగ స్థితి కలగదు, నీకు బ్రాహ్మణ స్థితి కలగదు, బ్రహ్మం నీకు తెలియబడదు. అయ్యా తెలివి తక్కువ వాడేమో దేహంతో తాదాక్ష్యం పొంది ఉంటాడు, గురికి తినటం తాగటం తిరగటం. ఇంకా కాస్త కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధితో తాదాక్ష్యం పొందుతాడు, నేను చాలా తెలియగలవాను అని. వీడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడు అజ్ఞానంలోనే ఉన్నాడు. తెలివైన వాడు అజ్ఞానంలో ఉన్నాడు, తెలివి తక్కువ వాడు కూడా అజ్ఞానం. తెలివైన వాడు రమణ మహర్షి గారు పేరు పెట్టారు చదువుకున్న మూర్ఖుడు అని. స్వామి వివేకానంద మాట చెప్పేవాడు, ప్రపంచం అంతా తిరిగాడాను ఆయన అన్నాడు. ప్రపంచమే చాలా దేశాలు తిరిగాను, చదువు లేని వాళ్ళ కంటే చదువు ఉన్నవాళ్ళు ఎక్కువ స్వార్థపరత్వం ఉందన్నాడు. తెలివైన వాడు కూడా తన హృదయంలో ఉన్న నిజం తెలియదు. ఆ తెలివితేటతో తాదాక్ష్యం పొందుతూ ఉంటాడు, తెలివి తక్కువ వాడు శరీరంతో తాదాక్ష్యం పొందుతాడట, తెలివైన వాడు తెలివితో తాదాక్ష్యం పొందుతాడట. ఇది బాగా అర్థం చేసుకోండి. తెలివి తక్కువ వాడు ఏం చేస్తాడంటే వాడు శరీరంతో తాదాక్ష్యం పొందుతాడు. ఇది కృష్ణుడు చెప్పాడు గీతలో, దేహము కంటే ఇంద్రియముల గొప్పది, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. అది చైతన్య స్థాయిలో కొంతమంది దేహానికి పరిమితమై ఉంటారు, కొంతమంది ఇంద్రియాలకు పరిమితమై ఉంటారు, కొంతమంది మనస్సుకు పరిమితమై ఉంటారు, కొంతమంది బుద్ధికి పరిమితమై ఉంటారు. ఆత్మ రిలేషన్, ఆత్మానుభవం పొందిన వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్టుగా దర్శించిన వాళ్ళు బహు కొద్ది మంది ఉంటారు. ఋషి అంటే ఏమి లేదు, సత్యాన్ని సాక్షాత్కరించుకున్నాడు ఋషి. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని ఎవడైతే దర్శించాడో వాడిని ఋషి అని అంటారు. విభజించుకునే శక్తి వివేకం ఉందనుకోండి, ఇప్పుడు నేనే చెబుతున్నాను అనుకోండి, మీరు నేను ఏదో ఇందులో పుల్లి మాటలు ఏమి ఉన్నాయి, మంచి మాటలు ఏమి ఉన్నాయి, గింజలు ఏమి ఉన్నాయి, పుల్లు ఏమి ఉన్నాయి అని ఏది వదిలేయాలి, ఏమి తీసుకోవాలి మనం అని మీకు బుర్ర డిస్క్రిమినేషన్ అవసరం. అంటే ఏది నిజం కాదు, ఏది సత్యం కాదు, ఏది నిత్యం కాదు, ఏది నార్మల్గా ఉంది, ఏది నార్మల్గా లేదు, ఏది అబ్నార్మల్గా ఉంది, అది రెండాటికి మధ్యన నిజాన్ని నిజం కానుదాని గురించి విడదీసుకునే బుద్ధినే డిస్క్రిమినేషన్ అని పిలుస్తారు, దాన్నే వివేకం అంటారు. ఆ వివేకం బాగా పుణ్యబలం ఉంటేనే కానీ వివేకం కలగదు. ఇప్పుడు మనం ఏదైనా వింటున్నాం అనుకోండి, వినొచ్చు, ఆ వినదాన్ని విడదీసుకోవాలి. ఇందులో ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఇందులో ఏది నిజం, ఏది నిజం కాదు అని విడదీసుకునే డిస్క్రిమినేషన్ వివేకం మనకు ఉండాలి. ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, మనం వినొచ్చు, విన్నప్పటికీ అన్ని నమ్మకూడదు, మనం సొంతంగా ఆలోచించుకోవాలి. మనం సొంతంగా ఆలోచించుకుంది మనం సొంతం అవుతుంది, కానీ విన్నంత మాత్రం చేత మనం సొంతం అవ్వదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఎవరైనా మంచి విషయం చెప్తున్నారనుకోండి వినొచ్చు, విన్నప్పటికీ అది ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నారో మనం చూసుకోవాలి. మనకు నచ్చింది తీసుకోవాలి, అక్కర్లేని వదిలేయాలి. ఆచార్య వారికి ఏం చెప్తున్నారంటే, నేను ఇక్కడ 10 మాటలు చెప్పాననుకోండి, 5 మాటలు నిజాలు చెప్పాను, 5 మాటలు అసత్యాలు చెప్పాననుకోండి, నాతో మీరు పేచీ పడక్కర్లేదు, ఆ సత్యాన్ని తీసుకుని ఆ సత్యాన్ని వదిలేయండి అంటున్నారు. టేక్ ద రియల్, రిజెక్ట్ ద అన్రియల్. ఎవరు ఒక స్పీకర్ మాట్లాడుతుంటే అది మీరు బుధాన్ని వేసుకెళ్ళక్కర్లేదు, అది జాగ్రత్తగా వినండి. అందులో ఏది నిజం ఉంది, ఏది నిజం కాదో మీరు చూసుకోండి. ఆ నిజం కాని వదిలేయండి, ఇంకా ఆ నిజం కాని పూర్తిగా వదిలేయండి. ఇది నిజం అనుకున్నప్పుడు మీరు బుధాన్ని వేసుకుని ఇంటికి పట్టుకెళ్ళండి. అందుకే నిదానం ఉన్నేసి ఆడు అనేది అని చెప్పాడు, అసత్యం చెప్పాడు, అసత్యం చెప్పాడు, పది సార్లు అనుకోవటం, ఆడి బుద్ధి మారదు, మీరు పాడైపోవటం అది. ఆచార్యులు ఎంత బుద్ధి సూక్ష్మతో టేక్ ద రియల్, రిజెక్ట్ ద అన్రియల్. నిదానం తీసుకోండి, నిజం కానీ వదిలేయండి. అంతేకాదు మాట్లాడేవాడితో పేచి దిగొద్దు అంటున్నాడు, పోట్లాడదు వెక్కండి అంటున్నాడు. మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాటితో మీరు పోట్లాడవద్దు, మీకు మీకు సూక్ష్మ బుద్ధి అవసరం. నిజాన్ని మీరు తీసుకోండి, నిజం కానీ వదిలేయండి. మంచిని తీసుకోండి, మంచి కానీ ఏదైనా వాడు చెప్పినా కానీ వదిలేయండి. టెక్ ద రియల్ రిజల్ట్ ద అన్రియల్. మనకు మూడు శరీరాలు ఉంటాయి, ఒకటి స్థూల శరీరం, రెండు సూక్ష్మ శరీరం, మూడు కారణ శరీరం. ఈ మూడు అజ్ఞానమే. మాంసం ఎముకలు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, సూక్ష్మ శరీరం అంటే మనస్సు అంటే జీవుడు. కారణ శరీరం అంటే ఎవరు? అజ్ఞానం. కారణ శరీరం అంటే అజ్ఞానం. ఈ మూడు శరీరాలు కూడా అహంభావనకి, నిజానికి ఈ మూడు అక్కర్లేదు. ఈ మూడు కూడా అహంభావనకే. స్వప్నంలో ఉన్న జీవుడు ఏం చేస్తాడంటే, స్వప్నంలో ఏదైతే కనిపిస్తా ఈయన చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మీకు కొంతకాలం పాపం ఈ నెరవేరన్న కోరికలు కూడా స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. మీకు జాగ్రత్త అవస్థలో నెరవేరన్న కోరికలు ఏముంటాయి, ఎందులో వస్తూ ఉంటాయి? మీకు స్వప్నంలో వస్తూ ఉంటాయి. అప్పుడు స్వప్నంలో వస్తువును చూసి ఎవరు ఎంజాయ్ చేస్తారు? మీ మనస్సు ఎంజాయ్ చేస్తుంది. జాగ్రత్త అవస్థలో మీ శరీరం ఎంజాయ్ చేస్తుంది. అంటే జాగ్రత్త అవస్థలో మీ శరీరాన్ని ఆలంబనం చేసుకుని మనస్సు ఎంజాయ్ చేస్తుంది. స్వప్న అవస్థలో మీ శరీరంతో సంబంధం లేకుండానే మనస్సు ఎంజాయ్ చేస్తుంది. మీ హృదయంలో ఏంటంటే ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది ఏంటంటే బ్రహ్మమే. అదే ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, దానికంటే మించినది ఏమి లేదు. నీ హృదయంలో ఉన్నది బ్రహ్మమే. ఈ బుద్ధి అనేది గురికి దాని దగ్గర మంత్రి లాంటిది. ఇది ఆ లోపలంటే బ్రహ్మమ్మ దగ్గర ఈ బుద్ధి అనేది ఏంటి? కేవలం ఒక మంత్రి లాంటిది. ఇంద్రియాలు చేసే పనులు కానీ, ఈ బుద్ధి చేసే పనులు కానీ, ఈ మనసు చేసే పనులు కానీ ఎన్ని హృదయంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమ్మని ముట్టుకో. బాగా అర్థం చేసుకోండి. మీరు మీ ఇంద్రియాలు కొన్ని పనులు చేస్తున్నాయి, మీ మనస్సు కొన్ని పనులు చేస్తున్నాయి, మీ బుద్ధి కొన్ని పనులు చేస్తున్నాయి. మీ హృదయంలో ఉన్న బ్రహ్మమును ఎవరు ముట్టుకో? మరి ఎవరు ముట్టుకుంటున్నారు? అది కాదు, ఇప్పుడు మీలో ఎవరో ఉన్నారు ఇక్కడ. మీరు ఏదైనా కొత్త విషయం కనుక్కున్నారనుకోండి, మాట్లాడచ్చు. మీరు ఏదైనా కొత్త విషయం కనిపెట్టారనుకోండి, మీకు సన్మానం చేస్తారు. ఇదో కొత్త విషయం కనిపెట్టారని, ఈ టెక్నాలజీలో కొత్త విషయం కనిపెట్టారు. అది మీకేం సంతోషం వస్తుంది? మీకేమొస్తుంది అప్పుడు సన్మానంలో? సంతోషం వస్తుంది. అప్పుడు లోపలను సంతోషించేది ఎవరు? మీ లోపలంటే ఈగో సంతోషిస్తాను, మీ లోపల అహంభావాన్నే టచ్ చేస్తుంది. మీ లోపలంటే ఆ బ్రహ్మం అనేది అది టచ్ చేయలేదు. అంటే మీ ఇంద్రియాలు చేసే పనులు కానీ, మీ మనస్సు చేసే పని కానీ, స్పర్శకు గురయ్యేది అహంభావనే కానీ లోపల ఉన్న భ్రమము కాదు. ఇట్ ఈస్ అబౌ ఎబౌ ఎబౌ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇంద్రియాలకి, మనస్సుకి, ఈ బుద్ధి, ఈ అనే అడవికి, ఈ ఫారెస్ట్కి, ఆ లోపల ఉన్న బ్రహ్మకి ఎట్టి సంబంధం లేదు. ఈ వికారాలనే ఆకారాలకు సంబంధించినవే, వికారాలన్నీ కూడా ఆకారాలకు సంబంధించినవి, కానీ లోపల ఉన్నటువంటి బ్రహ్మకి ఎట్టి సంబంధం లేదు. నీ ఇంద్రియాలు కానీ, నీ చేష్టలు కానీ, నీ రాగద్వేషాలు కానీ, నీ హెచ్చుతగ్గులు కానీ, లేదా నీ మేధస్సు కానీ, నీ మేధస్సుతో కనిపెట్టిన కొత్త విషయాలు కానీ, లోపల ఉన్నటువంటి బ్రహ్మం ఏమి కూడా ఏమి టచ్ చేయలేదు, దాన్ని స్పర్శ చేయలేదు. ఇవన్నీ కూడా కేవలం అహంభావనకు మాత్రమే. లోపల ఉన్న బ్రహ్మకి, లోపల ఈశ్వరుడికి దేనితోటి కూడా అటాచ్మెంట్ లేదు. ఇవన్నీ కూడా అహంభావన యొక్క పనిముట్లే. ఏ దేహము, ఇంద్రియుడు, మనస్సు, ఇవన్నీ కూడా అహంభావన యొక్క ఆ పనిముట్లే. కానీ ఆ లోపల ఉన్నటువంటి సోర్స్కి, లోపల ఉన్నటువంటి బ్రహ్మంకి ఏ విధమైన అటాచ్మెంట్ కూడా లేదు. అది నిర్మలంగానే ఉంది, అది శాంతిగానే ఉంది. దానికి ఏ విధమైనటువంటి అటాచ్మెంట్ కూడా లేదు. అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. మీకు అర్థమవుతుంది. కృష్ణుడు ఏమన్నాడు? వైరాగ్యం సంపాదించుకున్నాడు. వైరాగ్యం అనే అర్థం చేతే సంసారం అనే వృక్షాన్ని నరకాలన్నాడు. లోపల ఉన్న బ్రహ్మంకు వైరాగ్యం అక్కర్లేదు, దానికి అటాచ్మెంట్ లేదు. కాబట్టి అహంభావనకు వైరాగ్యం కావాలి, అంటే దానికి అటాచ్మెంట్ ఉంది కాబట్టి. బస్ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. ఈ లోపల ఉన్న బ్రహ్మంకు వైరాగ్యం అక్కర్లేదు. ఏంటి దానికి వైరాగ్యం? ఏంటి దానికి? రెండో వస్తువు లేదు, దానికి ద్వితీయం లేదు. ఆ వైరాగ్యం దేనికి? అహంభావనకు వైరాగ్యం కావాలి. అందుకని లోపల ఉన్న బ్రహ్మంకు వైరాగ్యం అక్కర్లేదు. ఏంటి వైరాగ్యం? చూట దాని స్వరూపమే వైరాగ్యం. ఆ లోపల నిజమైన ఈశ్వరుడు లోపల ఉన్న సద్వస్తువు, దానికి అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. దానికి పుణ్యము లేదు, దానికి పాపము లేదు, దానికి మెరిట్ లేదు, శిన్యం లేదు, దానికి బంధము లేదు, మోక్షం లేదు. ఈ మాటలని దేనికి వర్తిస్తే? అహంభావనకే వర్తిస్తాయి. అంటే జీవుడికే వర్తిస్తాయి. నువ్వు వైరాగ్యం, నువ్వు వైరాగ్యముని పెంచుకొని కృష్ణుడు చెప్పాడు అనుకోండి, అది ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? నీ లోపల బ్రహ్మమ్మ కాదు, ఈ జీవుడికి చెప్పినటువంటి బోధ. ఇది బాగా అర్థం చేసుకోండి. సర్కిట్ ఇది మామూలుగా గాల్లో మేళ కట్టడం కాదు, ప్రాక్టికల్ సైన్స్. సూక్ష్మ శరీరం, మనసు అంతా కూడా ఫీలింగ్స్ తోట అవుతాం. ఇదో వీళ్ళు మనకు శత్రువులు, లేకపోతే వీళ్ళకి మిత్రువులు, వీళ్ళ మనకు బంధువులు, లేకపోతే వీళ్ళు మనకు బంధువులు కాదు. ఇలా గోడ కట్టుకుంటాం మనం. ఈ గోడ కట్టుకోవడం ఎలా వస్తుందంటే ఫీలింగ్స్ వల్ల వస్తుంది. వాడు మన అన్నగారనే ఫీలింగ్, అదే ఫీలింగ్ అంటే. వాడు మనం తిట్టారని ఈ ఫీలింగ్, ఈ ఫీలింగ్స్ వల్ల నేను సూక్ష్మ శరీరం తయారవుతానని. ఈ ఫీలింగ్స్ కనుక వదిలేస్తే సూక్ష్మ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇందుకు ఈ మైండ్ దేనితో తయారవుతుంది? ఈ ఫీలింగ్స్ తోటి రియాక్షన్. ఫీలింగ్స్ ఉన్నప్పుడు రియాక్షన్స్ ఉంటాయి. యాక్షన్ రియాక్షన్. కృష్ణుడు ఏం చెప్పండి? యాక్షన్ వచ్చాం కానీ రియాక్షన్ ఉండకూడదు అన్నాడు. కృష్ణుడు చెప్పింది ఏంటంటే యాక్షన్ వచ్చాం కానీ రియాక్షన్ ఉండకూడదు. ఎందుకంటే ఈ మైండ్ అంతా ఫీలింగ్స్ తోటి తయారవుతుంది. ఆ ఫీలింగ్స్ నువ్వు తగ్గించుకుంటే మైండ్ నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. డబ్బు లేని వాళ్ళు మీరు ఈ పాపం వీళ్ళకి ఏం డబ్బు లేదని వీళ్ళు పేదవాళ్ళని పక్కవాళ్ళని పరిచయం చేయండి. మీరు వాళ్ళు ఎంతో కొంత బాధపడతారు. బాధపడాల్సిన పని లేదు, అదే ఫీలింగ్. ధనవంతుని మీరు బాగా ధనవంతులు నన్ను పరిచయం చేయండి, వాళ్ళకి సంతోషం వస్తుంది. అది కూడా ఫీలింగే, అది ఫీలింగే, ఇది ఫీలింగే. అందరినీ బయటకు వస్తే ఏం లేదు, ఈ జీవలక్షణాలు నశించిపోతాయి. ఆ ఫీలింగ్స్ అని చెప్పేదైతే బయటకు వచ్చావో జీవలక్షణాలు అన్ని నశించిపోతాయి. ఆచార్యవారు అంటున్నారు, ముందు నీ దేహమే నేను మాయ చేసేస్తుంది. ఎవరు వచ్చి నేను మాయ చేస్తారనుకో, నీ దేహమే నేను మాయ చేసేస్తుంది. ఈ మధ్య ఒక డాక్టర్ గారు అన్నారు, ఆయన ఎంఎస్ చేశారు. ఆయనకి ఎందుకు వచ్చింది? ఈ మధ్యన భక్తి కలిపింది. పూర్వం భక్తి లేదడానికి మధ్య రకాన్ని వచ్చింది. ఎలా వచ్చింది? ఏ కోడ పట్టుకు తిట్టిందో మరి ఏంటో, ఎలా వచ్చింది కానీ మధ్య రకంలో వచ్చిందని భక్తి పూర్వం లేదండి ఆయనకి. ఆయన అన్నారని ఉపనిషత్తులు చదివానండి, శంకరాచార్య వారి కామెంటరీస్ కూడా చదివానండి, మీరు రమణ మహర్షి చదవలేదనుకోండి, భగవద్గీత కూడా చదవ, భగవద్గీత గురించి శంకరాచార్య వారి కామెంటరీ కూడా చదివేశానండి నాన్నగారు. కానీ ఒక మాట, ఇప్పుడు ఎంత చదివినా మళ్ళీ నా బుద్ధి దేశం దగ్గరికి వస్తా ఉంటాడు. ఎంత చదివినా చివరికి వచ్చిన ఆలోచన దేని బేసి ఆలోచిస్తానంటే దేశాన్ని బేసి ఆలోచిస్తానండి. ఎన్ని చదివినా నా దేహ బుద్ధి నశించలేదు అన్నాడు. మొట్టమొదటి నీకు మాయలో పడేసింది నీ శరీరమే. నీ శరీరం నువ్వు కాదు, నీ శరీరం నువ్వు కాదు. నీ లోపల వాసనలు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నీకు శరీరం వచ్చింది. అంటే అహంభావన దేహం లేకుండా లోకం లేకుండా ఉండలేదు. ఆత్మ దేహం లేకుండా లోకం లేకుండా ఉండదు. అహంభావన దేహం లేకుండా లోకం లేకుండా ఉండదు. అంటే నీ లోపల ఉన్న అహంభావం ఎక్స్ప్రెస్ అవ్వాలంటే దేహం కావాలి, దానికి నేత్ర కావాలి. ఆ నేత్ర కోసం దేహం వచ్చింది. దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా నీ అహంభావన బయటకు ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అంచేత నిన్ను మొట్టమొదటి భ్రాంతిలో, పెద్ద భ్రాంతిలో నిన్ను మాయలో పెట్టింది ఎవరంటే నీ దేహం. ఆ డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఇలా కూర్చుంటున్నారు నాయన, ఇంటికి కూర్చున్న తర్వాత ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకి ఏది ఏది కారణం అని ఇవన్నీ చదివారు కదా, ఈ బ్రెయిన్ గురించి, మెదడు గురించి, తర్వాత హార్ట్, లంగ్స్, బాడీలో ఉన్న పార్ట్స్, రోపణ ఏ పార్ట్ ఏం పనిచేస్తున్నాను అని చదువుకున్నారు కదా. చదువుకున్న తర్వాత ఏదో ఆలోచన వచ్చింది అనుకోండి, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఆలోచనకు రావడానికి కారణం ఏంటి, ఈ నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది, ఈ తలంపు ఎందుకు వస్తుంది, ఈ తలంపు రావడానికి కారణం ఏంటని ఆలోచిస్తుంది, దేహమే కేంద్రం అవుతుంది. మరి దేహమే కేంద్రం అవుతుందంటే దేహ బుద్ధులన్నీ ఎలా బయటపడాలని ఆయన అడిగే ప్రశ్న. ఆ డాక్టర్ గారి మాట వదిలేని, మీరు ఇంటికడి ఆలోచించుకున్నప్పటికీ దాని సోర్సు, ఆ తలంపు సోర్స్ ఏది కారణం అంటే దేశం చివరికి వచ్చేది దేశం దగ్గర వాడుతుంది. అంటే మీ దగ్గర తలంపు వచ్చింది అనుకోండి, ఆ తలంపుని మీరు అనాలిసిస్ చేస్తే చివరికి మీ దేహం దగ్గరకు వస్తుంది. అంటే ఎందుకు వచ్చింది ఈ తలంపుని మీరు వెనక్కి బ్యాక్ అయిపోయి ఆలోచిస్తే ఆ తలంపు కేంద్రం మీ బాడీ అవుతుంది. జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడో జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది, అజ్ఞానికి తెలుసు. ఇప్పుడు మన గురువు కూడా మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పుట్టామని చూసుకుంటా ఉంటాడు, అలా వెంటాడుతూనే ఉంటాడట మనం. ఇప్పుడు మనం అందరం ఏదో రోజున చనిపోతాం కదా, కానీ మన గురువు మట్టికి మళ్ళీ ఎక్కడ పుట్టామో చూసుకో. అంటే మన బంధువులతోటి, మన స్నేహితులతోటి మనకు సంబంధం తెగిపోతుంది. ఇప్పుడు మనం చచ్చిపోయాం అనుకోండి, మన బంధువులతో మనకు సంబంధం తెగిపోతుంది. దేహాన్ని బట్టే కదా బంధువులు, దేహం లేకపోతే బంధువులు ఏంటండి? ఈ దేహాన్ని బట్టే బంధువులు అంతే కదా. బంధువులు స్నేహితులతో, స్నేహితులైనా దేహాన్ని బట్టే. ఈ బంధువులతో సంబంధం, స్నేహితులతో సంబంధం, పొలాలతో సంబంధం, పరిసరాలతో సంబంధం, దేహం చనిపోయినప్పుడు ఈ సంబంధాలన్నీ తెగిపోతాయి. కానీ గురువుతో సంబంధం మట్టికి తెగదు. ఆత్మానుభవం కలిగే వరకు, బ్రహ్మానుభవం కలిగే వరకు, గురువు తన స్వరూపం పొందింపజేసే వరకు ఆయన విడిచిపెట్టడు. మీరు ఎక్కడ ఢిల్లీలో పుట్టారనుకోని మీరు చచ్చిపోయేప్పుడు గురువు ఏం చేస్తారంటే, తన మీద, మీరు ఢిల్లీలో ఉన్నప్పటికీ తన మీద ప్రేమ కలిగేటట్టు చూసుకుని వారి స్వరూపాన్ని మీకు ఇచ్చే వరకు, ఏదో జన్మలో మిమ్మల్ని పట్టుకుని వారి స్వరూపం మీకు ఇచ్చే వరకు విడిచిపెట్టడు. అడే గురువుతో సంబంధం మనకు తెగదు. బంధువులతోటి, స్నేహితులతోటి, పరిసరాలతోటి, పొలాలతోటి, అకౌంట్లతోటి అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ శరీరం చనిపోయిన ఒక గురువుతోటి మటుకు మనకు సంబంధం ఉంటుంది. పూర్వజన్మంలో ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ మనం కలుసుకున్నామా? ఈ సంబంధం మనలో మరొక చోట కలపద వాడు గురువు. భగవాన్ అన్నారు ఈ మాట, పూర్వజన్మంలో ఏమి సంబంధం లేకుండానే మనం ఇక్కడ కలుసుకున్నామా? ఈ సంబంధం మనలో మరొక చోట కలపద. అంటే ఏ సంబంధం వల్ల మనం ఇక్కడ కలుసుకున్నాము, ఈ సంబంధం మనం మరొక చోట కలుపుతుంది. భగవాన్ చెప్పి సమాధానాలు కూడా చాలా నిర్మలంగా ఉంటాయి. కానీ కొంతమంది మళ్ళీ పుడతారు, మళ్ళీ పుడతాను అంటారు. ఎలా పుడతారని అడిగారు, ఇప్పుడు ఎలా పుట్టావో అలాగే పుడతావు అన్నారు. అంతేకాని భగవద్గీతలు ఎలా ఉంది, ఉపనిషత్తులు ఎలా ఉంది, ఇటువంటి మాటలు చెప్పరండి. మళ్ళీ పుడతారు, మళ్ళీ పుడతారు, ఎలా పుడతారని అడిగారండి. నువ్వు పుట్టావో లేదు, ఎలాగ పుడతావు, మళ్ళీ అలాగే పుడతావు అన్నారు. మళ్ళీ మీరు పుడతారా పుట్టారా మీకు ఎవరికైనా అనుమానంగా ఉంది, మనకు భోగదృష్టి ఉంటే శరీరం వచ్చేస్తుంది. మనకు భోగదృష్టి ఉందనుకోండి, శరీరం వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం లేకుండా భోగం అనిపించడానికి అవకాశం ఉంటుంది. జీవుడు దేహం లేకుండా, లోకం లేకుండా ఉండలేడు. దేహము జీవుడికే, లోకం కూడా జీవుడికే. లోపల ఉన్న బ్రహ్మకి ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా ఒకటే. దేహం కనిపించినా దేహం కనిపించకపోయినా ఒకటే. దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. వ్యర్థమైన గొడవతోడు మీ కాలాన్ని వేస్ట్ చేసుకోకండి. మీరు బాగుపడే విధానం ఏదో మీరు చూసుకోండి. ఈ దేహం శ్మశానంలోకి వెళ్ళి కాలిపోకముందు మీరు లోపల ఉన్న సద్వస్తువుని తెలుసుకుని తరించండి అని వాళ్ళు చెప్తున్నారు. అక్కర్లేని గొడవలన్నీ పెట్టుకుని మీ బుర్రను పాడు చేసుకోకండి. మీ బతుకు జరిగే విధంగా మీరు చూసుకోండి. మీరు బాగుపడే విధానం ఏదో మీరు చూసుకోండి. డబ్బు పోతే సంపాదించగలదు, నన్ను రోజులు ఖర్చు అయిపోతే వెళ్ళిపోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు. అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ముందు బతికేది లైఫ్ స్టైల్ తక్కువ, 70-80 ఏళ్ళ కంటే మనం ఎక్కువ బతకం. ఈ లైఫ్ స్టైల్లో మళ్ళీ అక్కర్లేని తలంపులు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన ఊహలతోటి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కొంతమంది పనికిరాని పనులన్నీ చేస్తారు. అది సంసారానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు, కుటుంబానికి ఉపయోగపడదు. పనికిరాని పనులన్నీ చేసి చచ్చిపోతారు. పోయి ఎవరు కూడా కుటుంబానికి ఉపయోగపడినా పర్లేదు, సమాజానికి ఉపయోగపడినా పర్లేదు, అది తరించడానికి ఉపయోగపడినా పర్లేదు. కుటుంబానికి అది ఉపయోగపడ్డావు, సమాజానికి ఉపయోగపడ్డావు. పోనీ ఆడేమైనా బాగుపడ్డా అంటే ఆడుకు బాగుపడ్డా ఆధ్యాత్మికంగా. అది లేదు, ఇది లేదు. వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్. ఈ రకంగా జీవించి వాళ్ళు నశిస్తారు. ఈ భోగ దృష్టి అని వాళ్ళు ఎప్పుడు కుదిరిగా ఉండట్లండి. వాళ్ళు ఏం చేస్తారు, ది ట్రావెల్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్. కలకత్తా రైలుకి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, మెడ్రాస్ రైలుకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. మీరు బెదవాడ జంక్షన్ చూశారు, అది ఢిల్లీ వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, ఇటు కలకత్తా వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. ఇలాగ ఇది మామూలుగా ఇటు మెడ్రాస్ బౌండ్ కొంతమంది, కలకత్తా బౌండ్ కొంతమంది, కొంతమంది నార్త్ బౌండ్, రకరకాల ప్యాసింజర్స్ ఉంటారు విజయవాడ జంక్షన్లో. అలాగే ఈ భూమి కూడా ఈ జంక్షన్ పెద్ద జంక్షన్ స్టేషన్ లాంటి దక్షిణ. కొంతమంది ఎక్కడి నుంచి పెద్ద లోకాలకు వెళ్ళిపోతా ఉంటారు, ఇక్కడి నుంచి కొంతమంది తక్కువ లోకాలకు వెళ్ళిపోతారటండి. కొంతమంది ఊర్ధ్వ లోకాలకు వెళ్తారు, కొంతమంది నేచర్ లోకాలకు వెళ్తారు. విజయవాడ రైల్వే జంక్షన్ లాంటి దక్కన ఎక్కడ కొంతమంది జీవులేమో ఓ పక్క చెదిరిపోతా ఉంటారు. కొంతమంది జీవులు కొంతమంది ఓ పక్క వెళ్ళిపోతారు. కొంతమంది మంచి లోకాలు సంపాదించుకుంటారు, కొంతమంది పాడు లోకాలు సంపాదించుకుంటూ ఉంటారు. ద ట్రావెల్ అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇంపెల్డ్ బై ద రోడ్ కర్మ. అంటే వాళ్ళ వాసన బలం బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బలం బట్టి ఎవడు ఏ రైలుకి టికెట్ కొనుక్కుంటే రైలు ఎక్కి వెళ్ళిపోతున్నాడు. అదే వాడు సంస్కార బలాన్ని బట్టి, వాడు వాసన బలం బట్టి, వాడు తలంపు బలం బట్టి ఒకడు లోకానికి ప్రయాణం అయిపోతూ ఉంటాడు. నీకు భోగ దృష్టి ఉన్నంతకాలం, నువ్వు వాసనకి, తలంపులకి, సంస్కారాలకి, తెండని చీసుకి లోబడి ఉన్నంతకాలం, నువ్వు ఈ ఊర్ధ లోకాల్లోకి, పరలోకాల్లోకి, కింద లోకాల్లోకి, ఇంకో లోకంలోకి ప్రయాణం చేయకుండా నేను ఎవరు ఆపుచేయలేదు. నీకు ప్రయాణాలు తప్పవు, గొయ్యింగ్ తప్పదు, కన్నింగ్ తప్పదు, ఎవడో ఆపుచేయలేదు. అయితే ఆచార్యులు వారికి ఎంత గట్టిగా చెబుతున్నారంటే, ఇన్స్టేపబుల్లా, నీ వాసన నుంచి ఇతర లోకానికి వెళ్ళకుండా, పరలోకానికి వెళ్ళకుండా నేను ఆపుచేసి వాడు ఎవడు లేడు. ఇన్స్టేపబుల్లా, ఈ చట్టం నుంచి నేను తప్పించేవాడు ఎవడు లేడంటున్నాడు ఆచార్య స్వామి. నీలో ఎంతకాలం అయితే వాసన ఉందో, నువ్వు పుట్టి తీరవలసిందే, పరలోకానికి వెళ్ళవలసిందే, అదో లోకము, వర్త లోకము, ఏదో లోకంలోకి వెళ్ళవలసిందే. నీకు వాండరింగ్ అనేది తప్పదు, ఈ గోయింగ్ కమింగ్ అనేది తప్పదు. ఎప్పుడైతే నీకు వాసన క్షయమైందో, అంటే భోగదృష్టి ఎప్పుడైతే నశించిందో, జీవలక్షణాలు ఎప్పుడైతే నశించినాయో, అప్పుడు నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, అప్పుడు చైతన్య స్థాయి కలుగుతుంది, అంతటా ఉన్న వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అప్పుడు నీకు గోయింగ్ లేదు, కమింగ్ లేదు, ఇతర లోకాలకు నువ్వు ప్రయాణం చేయక్కర్లేదు. నీకు జీవలక్షణాలు ఉన్నంతకాలం, నీకు భోగదృష్టి ఉన్నంతకాలం, నువ్వు జీవుడికి, ఆ మనసుకి పరిమితమై జీవిస్తున్నంతకాలం, పరలోకానికి, మంచి లోకానికి నువ్వు చేసుకున్న కర్మను బట్టి, నువ్వు చేసిన పనిని బట్టి, నీకున్న వాసన బట్టి అదో లోకాలకు, ఊర్ధ్వ లోకాలకు నువ్వు ప్రయాణం చేయవలసిందే. ఇది ఇన్ ఎస్కేపబుల్. ఈ చట్టం నుంచి తప్పించుకోవడానికి నీకు అవకాశం ఉంది. ఈ చట్టం నుంచి నువ్వు బయటికి రావాలని విజ్ఞానం కలిగే వరకు, నువ్వు యోగి అయ్యే వరకు, ఈ చట్టం నుంచి ఒకరు బయటికి రావటానికి నువ్వు ఇక్కడ లంచం ఇచ్చి బయటికి తప్పించుకోలేవు. ఇది అన్స్టేబుల్. ఈ చట్టం నుంచి, బాహ్యమైన చట్టాల నుంచి నువ్వు బయటికి రావగలవు, కానీ ఈ డివైన్ చట్టం, ఈ చట్టం నుంచి ఈ అన్స్టేబుల్, ఇందులోంచి నువ్వు బయటపడటానికి అవకాశం లేనే లేదు. అయ్యా తప్పు, నీకు జీవలక్షణాలు నశించింది, నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అవుతుంది. అప్పుడు పరమస్థితిని నువ్వు చివరి స్థితిని అందుకుంటావు. అప్పుడు నీకు ఆ బ్లిస్, ఆ పీస్, ఆ ఎటర్నిటీ, ఆ ఇమ్మోర్టల్ స్టేట్ నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మనకి జీవలక్షణాలు ఉన్నాయనుకోండి, మనం చనిపోయిన తర్వాత ఎవరు వచ్చి మనం అడ్డుకోరని చెప్తున్నాడు. మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన పార్టీ వచ్చి కానీ ఆ లోకానికి వెళ్ళకుండా మనం ఆపచేయదు. ఒకవేళ మనం అదే లోకానికి వెళ్ళి యోగం ఉందనుకోండి, మనకి మన పార్టీ కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన పొలాలు కానీ వచ్చి ఆపచేయదు అయ్యా. అది ఇన్ఎస్కేపబుల్లా. చేసిన కర్మ నీకున్న గుణాన్ని బట్టి నీకు లోకం నిర్ణయించబడుతుంది. అక్కడికి వెళ్ళి చేరవలసిందే. నువ్వు ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు వ్యక్తమయ్యే వరకు తప్పదు అయ్యా. నీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీకు వాసనాక్షయం అవ్వాలి. ఆ నిజం నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు ఈ ప్రయాణాలు తప్పు. అంటే జన్మించడం, మరణించడం, ఉత్తలోకాలకు, పరలోకాలకు, మంచి లోకాలకు, చెడ్డ లోకాలకు తిరగటం అనేది తప్పదు. ఇది నేస్కేపబుల్. తప్పించుకోవడానికి ఇది లేని చట్టం. శబ్దం కూడా దేవుడు తెలుసు బాణం. బైబుల్లో మాత్రం శబ్దము దేవుడై ఉన్నదని. మాటలు కూడా మీరు అశ్రద్ధగా వినొద్దు, శ్రద్ధగా వినాలి. అంటే మాట కూడా దేవుడే. భగవంతుడు నోటంతా వచ్చిన మాట కూడా భగవంతుడితో సమానము, శబ్దము దేవుడై ఉన్నది. అంటే మీరు దేవుడికి ఎంత గౌరవిస్తారు, శబ్దానికి కూడా అంత గౌరవం ఇవ్వరు. ఇంకా శబ్దం కూడా మిమ్మల్ని హృదయాంతరాలలోకి తీసుకుపోదు. కొంతమంది ఏమంటారు శబ్దమే ఏముంది లేని అంటారు, అలా కాదు. మరి శబ్దమే ఏమి లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా తిరిగితే మీకు ఎందుకు కోపాలు వస్తున్నాయి? శృణు అంటే చెవులు, మన చెవు, మీ చెవులు నా చెవులు ఇక్కడే ఉన్నాయి. కానీ చెవులు ద్వారా వినేవాడు లోపల ఒకడు ఉన్నాడు, వాణ్ణి ఎక్కడ పెట్టి ఈ శ్రవణం చేయండి. శృణు అంటే వినగలిగినది. ఏమవుతుందంటే మీకు తత్వం తెలుస్తుంది, ఆ తత్వం మీద రుచి మీకు కలుగుతుంది. అప్పుడు జీవలక్షణాలను పోగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఎలా వినాలి అంటే విసుగొచ్చి ఇలా వినాలి. అసలు సబ్జెక్ట్ వినేటప్పుడే మీరు క్లోజ్గా పాద శ్రద్ధగా కనుక వింటంటే మీకు సగం సబ్జెక్టు మీరు ఇంటికి వెళ్ళి సాధన చేయక్కర్లేదు, ఎక్కడే మీకు తెలిసిపోతున్నాను. ఇంటికి వెళ్ళి మీరు ముక్కులు మూసుకోక్కర్లేదు, ఎక్కడ మీరు సబ్జెక్టు శ్రద్ధగా వింటే ఆ శబ్దం మీకు అర్థమవుతుంటే ఎక్కడ 50% మార్క్స్ మీకు ఇక్కడ వచ్చేస్తాయి. క్లాసులో మీరు బాగా ఉపయోగించుకోండి. అయితే సబ్జెక్టు మీరు ముందు అర్థం చేసుకోండి, శ్రవణం చేసుకోండి. అర్థం లేని చదువుది అర్థం. అంటే ముందు బాగా అర్థం చేసుకోండి, ఆ శబ్దాన్ని మీరు శ్రద్ధగా వినండి. ఆ శబ్దం యొక్క అర్థాన్ని పట్టుకోండి, ఆ తాత్పర్యాన్ని మీరు పట్టుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మననం చేయండి. అది మీకు అనుభవంలోకి వస్తుంది. ఒకవేళ అనుభవంలోకి రావడానికి వెళ్ళిన టెండెన్సీ ఒక వాసన మీకు అడ్డొస్తుంటే ఆ వాసన ఏంటి మీరు అర్థం చేసుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కేవలం మీ తెలివితేటల వల్ల తొలగించుకోలేరు. అప్పుడు మీ గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి. అంటే నీ వర్గంలో ఒక నిజం ఉంది, ఆ నిజాన్ని తెలుసుకోవడం కోసం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తువు మీకు అనుభవం వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే ఏమి రాదు. ఆ సమాధి స్థితిని ప్రాక్టీస్ చేయండి. మన అహంభావాన్ని ప్రాక్టీస్ చేస్తుంది. అహంభావాన్ని కాదు మీరు ప్రాక్టీస్ చేయవలసి, మీరు ట్రూత్ని ప్రాక్టీస్ చేయండి. మీ హృదయంలో ఉంటున్న పరమేశ్వరుని మెడిటేట్ చేయండి, వాడిని ధ్యానం చేయండి, పరమేశ్వరుని ధ్యానం చేయండి. ఏ వస్తువుని అయితే మీరు పొందుదామని అనుకుంటున్నారో ఆ వస్తువు యొక్క అనుగ్రహం లేకుండా ఆ వస్తువుని మీరు పొందలేరు. ఆ వస్తువు ఎందుకు గౌరవం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. అంటే మనం పక్వ స్థితికి వచ్చినప్పుడు మన హృదయంలోని ఈశ్వరుడే గురు రూపంలో కాళ్ళు చేతులు తొడుక్కొచ్చి మనకు బోధిస్తారు. జరిగిపోయిన గొడవలు రోజు తలపెట్టుకోకుండా, జరిగిపోయిన గొడవలు మీరు రోజు తలపెట్టుకుంటానే మీరు అందరం మాయగా ఉన్నట్లే. మన మనస్సు ఏం చేస్తుందంటే భగవంతుని స్మరించుకోకుండా అష్టమాన్ని జరిగిపోయిన గొడవలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ జరిగిపోయిన గొడవలు ఎందుకు జ్ఞాపకం వస్తాయంటే మనకు చెప్పమంటారు, భగవంతుడు ఏమి మన మనసు వెళ్ళకుండా. అదే మాయ. మాయ ఎక్కడో ఉందనుకోకుండా మాయ అంతా మనసులో ఉంది. మనసు నశిస్తే మాయ నశిస్తుంది, మనసు నశించకుండా మాయ నశించదు. ఎంచుగా మాయ మనసులో ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? మనసులో ఉంది. అవిద్య ఎక్కడుంది? మనసులో ఉంది. తంటంతా మనసులో ఉంది. మంచిగా
మనస్సు నశిస్తే అజ్ఞానం నశిస్తుంది, మనస్సు నశిస్తే అవిద్య నశిస్తుంది. నిజమైన అజ్ఞానానికి అవిద్యకి బేస్ మైండే కాబట్టి. మీ పని అయితే మీరు శ్రద్ధగా చూసుకోండి. భగవాన్ చెప్పినట్టు సాధ్యమంతా ఇతరుల గొడవలోకి వెళ్ళకండి. మీరు బాగుపడే విధానం అయితే మీరు చూసుకోండి. మీరు బాగుపడితే మిమ్మల్ని చూసి ఇంకో కొంతమంది బాగుపడతారు. మీరు బాగుపడకపోతే మిమ్మల్ని చూసి ఎవరు బాగుపడతారు? మీరు బాగుపడండి, మీరు అభివృద్ధిలోకి రండి, మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది బాగుపడతారు. రమణ మహర్షి గారిని ఒకరు అడిగారు, లోకాన్ని నాకు మరమ్మతి చేయాలని, లోకాన్ని బాగు చేయాలని. అది భగవాన్ ఒక మాట చెప్పాడు, నువ్వు జ్ఞానం సంపాదించు అయ్యా, నువ్వు జ్ఞానం సంపాదించు, నీ ద్వారా లోకానికి మేలు జరుగుతుంది. నీకే జ్ఞానం లేనప్పుడు లోకానికి ఏం మేలు జరుగుతుంది అయ్యా? తినటానికే తిండి లేని కూడా అన్నసత్రం ఎక్కడ పెట్టలేదు. అదే నువ్వు నీకే శాంతి లేదు, నీకే జ్ఞానం లేదు, నీకే సుఖం లేదు, నువ్వు లోకానికి ఎక్కడ సుఖం ఇస్తావు, లోకానికి ఎక్కడ జ్ఞానం ఇస్తావు? నీకు శాంతి ఉంటే లోకానికి నువ్వు శాంతి ఇవ్వగలవు, నీకే శాంతి లేనప్పుడు నువ్వు లోకానికి శాంతి ఎక్కడ ఇస్తావు? అని చెప్పి ముందు నువ్వు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయి. భగవాన్ ఒక మాట చెప్పారు, మోడరేషన్ ఇన్ ఫుడ్, మోడరేషన్ ఇన్ స్లీప్, మోడరేషన్ ఇన్ వర్డ్స్. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండండి, మాటల విషయంలో జాగ్రత్తగా. ఈ మాట స్వామి వివేకానంద చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక సముద్రం స్నానానికి వెళ్ళాడు, అది కెరటాలు ఎక్కువ కనిపిస్తున్నాయని ఒడ్డును కూర్చున్నాడు. ఈ కెరటాలు తగ్గిన తర్వాత నేను స్నానం చేస్తాను, ఆ కెరటాలు తగ్గింది లేదు, ఇటు స్నానం చేసింది. అలాగే ఈ సంసారంలో గొడవలు, ప్రకృతి గొడవలు, ఊరు గొడవలు, ఈ గొడవలు ఎప్పుడు ప్రకృతి స్వభావం ఎప్పుడు ఉంటాయి గొడవలు. ఆ గొడవలన్నీ అయిపోయిన తర్వాత మనం ఏదో సాధన చేసి బాగుపడదామంటే ఆ గొడవలు ఎప్పుడు ఉంటాయి, ఈ లోపల ప్రాణం పోతుంది. ఈవేళ శంకరాచార్య వారు చెప్పినటువంటి ముఖ్యమైన మాట ఏంటంటే, మొసళ్ళని పట్టుకుని నదిని దాటం ఎటు ఉండదు, కేవలం ఇంద్రియగతమైన జీవితం జీవిస్తూ మోక్షాన్ని పొందడం కూడా అటువంటిదే. శంకరాచార్య వారు చెప్పిన సెంట్రల్ ఐడియా, మొసళ్ళను పట్టుకుని నదిని దాటం ఎటు ఉండదు, కేవలం ఇంద్రియాన్ని సంతృప్తి పరుచుకోవటమే జీవితం పొడుగున జీవిస్తూ మోక్షం చివరిలో మనం మోక్షం పొందాలనుకోవటం కూడా అటువంటిది. మొసళ్ళను పట్టుకుని నది దాటలేము, ఇంద్రియాన్ని సంతృప్తి పరుచుకుంటూ మోక్షాన్ని పొందలేము. ఇది సెంట్రల్ ఐడియాలు చెప్పిన ఆచార్యులు వారు చెప్పినటువంటి సెంట్రల్ ఐడియా. నీ వాసన బట్టి, నువ్వు చేసిన కర్మను బట్టి నీకు ఊర్ధ్వలోకము అధోలోకము తప్పదు. నువ్వు రికమెండేషన్ చేసి తప్పించుకోలేదు, ఇది ఇన్ఎస్కేపబుల్లా, ఈ చట్టం నుంచి నువ్వు బయటకు రాలేదు. అంటే నీకు శరీరం ఉండగానే నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడు నువ్వు జీవలక్షణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాడు. ఓ